నేను యజ్ఞాచరణలో పెడతాను చూసి ఉంటుంటే పాపంలో పడిన మందు ఎలా వస్తాయి? అసలు భయం వస్తుంది, భయం ఎందుకు వస్తుంది? భయం కాకుండా భయం ఎందుకు వస్తాను? లేదా కోరిక ఎందుకు వస్తాను? మరి ఇవన్నీ ద్వేషం ఎందుకు వస్తాను? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లోపల మనకి ఈ వ్యక్తి భావం ఉంది. ఒకసారి గణపతి శాస్త్రి గారు భగవాన్ బ్రహ్మ నడుచుకో ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఏమని రాశారంటే, స్వామి నేను సాధన చేశాను బాగా, సాధన చేస్తున్నాను కూడా, జీవితంతో కాలం కల్పించాను, కానీ నేను ఒక దేహానికి దేహం మరణిస్తుంది, దేహం మరణించినప్పటికీ మనసు చెల్లిస్తుంది, దేహం మరణిస్తుంది. ఈ మనసుకి దేహానికి అతీతంగా మృత్యువు లేని ఒక వస్తువు నాకు స్ఫురిస్తాను, ఆత్మస్ఫురణ నాకు తెలుస్తాను, అంటే హింసెస్ మూడు రోజులు ఆత్మాత్మ అవ్వకపోయిన ఆత్మ యొక్క ద్వారా ఆ బీన్స్ అది నాకు కొంత అనుభవంలోకి వస్తాను. కానీ నాకు ఇంకా వ్యక్తి భావం పోవడం లేదని గణపతి శాస్త్రి గారు రాదు. వ్యక్తి భావం ఇండివిజువల్ ఆ ఇండివిజువల్ అది వ్యక్తి భావం నాకు ఇంత పూర్తిగా పోవటం లేదు, అది మీరు అనుగ్రహించాలన్నాను. మీరు అనుగ్రహిస్తే మరి వ్యక్తి భావం కూడా పోతుంది. ఒక లెటర్లో గణపతి శాస్త్రి గారు భగవాన్ రాశారు, ఈ వ్యక్తి భావమే కాదు. నేను నిన్న చూస్తే మీరు ఏడు నేను ఏడుగా మీరు చిన్నదాన్ని మీరు కనిపిస్తున్నారు. మీ సోషల్ స్టేటస్, లేదా మీ అకాడమిక్ స్టేటస్, లేదా మీ కళలు నిన్న అందరికీ గర్వమాన ఒక రకంగా చూడాలంటుంది, అధికారంలో ఉండాలని ఒక రకంగా చూస్తాం, చూడవస్తాం చూడాలంటుంది, మన టీవీ బయటకు ఒక రకంగా చూడాలనిపిస్తుంది. నేను చిన్నదాన్ని చూస్తున్నాను అందరు. మీ సోషల్ స్టేటస్ నాకు కనిపిస్తాను, మీ అకాడమిక్ స్టేటస్ కనిపిస్తాను, మీ పొలిటికల్ స్టేటస్ కనిపిస్తాను, ఇలా కనిపిస్తాం. కానీ మీలో ఉన్న అందరూ వస్తూ ఆత్మ నేను చూడగలుగుతున్నాను, చూడలేదు. కానీ జ్ఞానికి ఇది సాధ్యం సర్వత్రా ఉంటే దర్శనం అందరి జీవుల్లోనూ బాహ్య యొక్క బాహ్య పరిస్థితులతోటి ఎక్స్టర్నల్ వరలతో సంబంధం లేకుండా ఒకే వస్తువును చూడగల శక్తి ఒక జ్ఞానికి సాధ్యం. ఆ జ్ఞాని వ్యక్తి భావంలో ఉండటం జ్ఞానం అవసరం అవ్వలేదు, అవ్వడం కష్టం. అయితే ఇక్కడ మాత్రం ఎవరో ద్వారా ఎవరో తీర్చిన కృష్ణ వ్యక్తి ఆటము భయము రెండు సమానం ఎలా ఉంటాయి అంటే, పైకి చూస్తే రెండు సమానం కావాలనిపిస్తుంది, కానీ భయానికి మూలం పాపం. పాపం లేకపోతే భయం కలగదు, పాపం లేకపోతే లోపల ద్వేషం కలగదు, పాపం లోపల లేకపోతే వాడు కోపం రాదు, లోపల పాపం లేకపోతే కోరిక రాదు. పాపం అంటే ఏంటి? నువ్వు ఆత్మ తెలుసుకోవడానికి నీ గడ్డిలో ఉన్న మేటలే నీకు పాపం. అంటే నువ్వు ఆత్మ తెలుసుకోవడానికి ఏ సంస్కారాలు అయితే ఏ కారణాలు అయితే నీ గడ్డస్తున్నాయో అదే పాపం. ఎందుకంటే మనకు ఆత్మ మనలో ఉంది, కానీ మనం మనకు అనుభవంలో రావటం లేదు. ఆత్మ అనుభవంలో రావటం అది ఉంది. అదే భగవాన్ గారు ఒకసారి గాంధీ గారు ఒకసారి రామదేవ్ గారిని అడిగినప్పుడు ప్రశ్న ఇదే, అందరిలోనే ఆత్మ ఉంది, క్షేమలో దోమలో నియమిలో మీ మన పద్యాల్లో కూడా తెలుస్తుంది, అందరిలోనే ఆత్మ ఉంది. అందరిలోనే ఆత్మ ఉన్నప్పుడు గాంధీ గారు వేసిన ప్రశ్న వచ్చింది ఏమి రామారు గారిని, ఇంకా రామానాథు వచ్చే ప్రత్యేకత ఏంటి? మీరు ఆత్మ ఉంది, రామానాథు ఏ ఆత్మ అవుతుందో, శ్రీకృష్ణుడు ఏ ఆత్మ అవుతుందో, లేకపోతే ఇంకో రామకృష్ణ పరమహంసుడు ఏ ఆత్మ అవుతుందో, అది నాలో ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది, ఇంకా రామానాథు యొక్క ప్రత్యేకత ఏంటి అని గాంధీ గారు అడిగారు. అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు యోగి రామారు గారు ఏమని చెప్పారంటే, అందరిలోనే ఆత్మ నిజమే, కానీ ఆత్మ అందరిలో ఆనందంలో ఆత్మ ఉంది, మనలో ఆత్మ ఉంది, కానీ మనలో ఆత్మ మనకు తెలియటం లేదు. ఆత్మలో ఆత్మ అనుభవంలో ఉంది అని చెప్పి నిషేధం మన ఆపలేదు. వంద సరే మీలో ఆత్మ ఉంటే నాలుగు ఆత్మ ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవుడు అయ్యాడు, ఇంకేదానికి ఆత్మ ఆడతాం. అలాగే రామకృష్ణుడు మనం దేవుడు అంటున్నాం, అవతార కృష్ణుడు అంటున్నాం, ఎందుకు ఆత్మ ఆడతాం? అలాగే రాముడు ఉంది, అయితే రామకృష్ణుడు ఆత్మ మనలో లేదంటే ఉంది, మనకు ఆత్మ ఉంది, ఆ జ్ఞానం లేదు. అసలు అర్థం చేసుకోవడం కష్టం. ఆత్మజ్ఞానం అంటే సామాన్య విషయం కాదు, ఆత్మానుభవం అంటే సమాన విషయం కాదు, ఆత్మ నిష్ఠ అంటే సమాన విషయం కాదు, ఆత్మ ప్రజ్ఞ అంటే సమాన విషయం కాదు. అనుభవం విషయమంటే నువ్వు పాపం ఉన్నప్పటికీ, విషయమంటే నువ్వు అహంకారం ఉన్నప్పటికీ అది నీకు ఆందరం. ఎంత సాధన అంతకే జ్ఞానం వల్ల సాధన చేసి ఇతర చెప్పింది ఏమిటంటే, నువ్వు సాధన చేసి దాన్ని స్మరించి దాన్ని ఆశ్రయించి మీలో లోపాలు ఉంటే లోపాలే పాపాలు. అంతకంటే మీ లోపాలు మనిషిలో ఉన్న లోపాలు దోషాలే పాపాలు. నువ్వు ఆ లోపాలు ఎలిమినేట్ చేసుకోకుండా, దోషాలు ఎలిమినేట్ చేసుకోకుండా నీకు సత్యం తెలియదు. అంతే కదా, ఎందుకు సత్యం నీకు తెలియదు? నీకు సీక్రెట్స్ ఉంటే కాలం పూర్తి నేను చేయలేదు. వీళ్ళు ఎవరు అనిస్తారు? నేను కాను, ప్రైమ్ మినిస్టర్ కాను, రాష్ట్రపతి కాను, లేదా యునెస్కో ప్రెసిడెంట్ కాను, మీరు కాను, నేను కాను, ఒక ఫార్మర్ కాను, ఒక ఇండస్ట్రీ వ్యక్తి కాను, ఎవడైనా సరే మనసులో బలమైనటువంటి కారణం వారి సత్యాన్ని తెలుసుకోవడమే కలుగుతా కలిసి ముఖంతో చూడలేదు, సేవ చేయలేదు, వినరు శ్రవణం చేయడం కష్టం. మీ సత్యం మీకు అనుభవంలో రావట్లేదు, సత్యాన్ని మీకు శ్రవణం చేస్తారు. ఎవరైనా స్ఫూర్తి గురించి మాట్లాడతాను, ఆత్మ గురించి మాట్లాడతాను, సుప్రీం స్టేట్ ఆ ఫైనల్ స్టేట్ గురించి ఎవరైనా మీరు ప్రార్థిస్తాను, దాని గురించి మీరు వినే శక్తి మీకు ఉందా? అసలు శ్రవణం చేసే శక్తి ఉందా? దానితో సేవ చేయగలరా? మీరు కళ్ళు తెరిచి చూడగలరా? అనుభవం నాకు అనిపించదు. నేను ఆత్మ గురించి అది పారమార్థ చిన్న చిన్న ఆత్మ అంటే వ్యవహారిక నిజాలు కాదు, అది పారమార్థమైన నిజం. అది దేహానికి, మనస్సుకి, లోకానికి, ఇతర లోకాలకు అందించేది అతీతమైన నిజం. అది ఆ నిజాన్ని ఎందుకు తెలుసుకోవాలన్నారు? అది తెలుసుకుంటేనే దానికి చేర్చలేదు, అది తెలుసుకుంటేనే దానికి స్వాతంత్రం లేదు, అది తెలుసుకుంటేనే దాని దుఃఖ సమర్థం నుంచి వేరొక రాలేదు. అందుచేతనము అక్కడ దుఃఖం లేదు. ఎందుచేతను ఆత్మను తెలుసుకోవాలి, అక్కడ దుఃఖం లేదు. అయితే ఇక ఏమిటి, పాపం భయం పాపం రెండు సమానం అవుతాయంటే రెండు సమానం. భయానికి మూలం కామానికి మూలం పాపం, ద్వేషానికి మూలం పాపం, స్త్రీ పురుష వ్యాధులు కనిపిస్తున్నప్పటికీ పాపం. ఇది నువ్వు డబ్బున్న వాడిని డబ్బు లేని వాడిని వ్యాధం చూస్తున్నావు, అధికారం లేని వాళ్ళని అధికారం లేని వాళ్ళు వ్యాధం చూస్తున్నావు, స్త్రీ పురుషులను వ్యాధం చూస్తున్నావు, ఇది వ్యాధం కనిపిస్తున్నావు. ఇది డెఫినెట్లీ అయితే ఆ స్టేట్ మనం ఎదగలేకపోతున్న వేరే విషయం. మనం సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు న్యాయం చేసుకుంటారా? అయితే అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజాన్ని మనం నమ్మినంత నిజం కాదు, నిజాన్ని మనం ఆహ్లాదించవచ్చు, కానీ మనం నమ్మినంత మనం నిజం కాదు. అందుకే ఇవో భయము పాపము రెండు సమానాలు. భయానికి మూలం పాపం. అయితే ఏత రాగ భయ క్రోధ, భయాన్ని విడిచిపెట్టు, రాగాన్ని విడిచిపెట్టు. ఏత రాగ భయ క్రోధ, ఏత రాగ భయ క్రోధ, రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు. ఇది ఎవరు గీతలో చెప్పారు? ఎందుకు విడిచిపెట్టాలి? ఏ రాగంటే నాకు నష్టమేంటి? సబ్జెక్ట్ స్పష్టత ఉండాలి. రాగం ఉంది నాకు నష్టమేంటి, లేదా నాకు కోపం వస్తాను, నాకు నష్టమేంటి, లేదా నాకు భయం వేస్తాను, నాకు నష్టం. ఒకటి కోపం నష్టం మీరు చక్కగా ఆలోచించుకోండి. భగవంతుడు మనకు బుద్ధినిచ్చాడు, మన బుద్ధికి పనిచేయట్లేదు. దేహంలో చాలా ఇంద్రియాలకు మనం పనిచేస్తున్నాం, కానీ బుద్ధికి పనిచేయటం లేదు. అంటే బుద్ధికి సోమార్థం వచ్చింది. మన అన్ని ఇంద్రియ మానవులకున్న అన్ని ఇంద్రియాలు ఎక్కువ సోమర్థాన్ని కలవాల్సిన బుద్ధి ఇంకేటంటే ఆ బుద్ధిని విచక్షణ శక్తి ఉంది. అంతేత ఆ బుద్ధిని మనం ఉపయోగించాలి. డిస్క్రిమినేట్ చేసే శక్తి బుద్ధికి ఏముంది, ఆ ఇంటలెక్ట్ ఏముంది. అందుకే బుద్ధిని మనం అడుగడుగు ఉపయోగించుకోవాలి. బుద్ధిని ఉపయోగించుకున్నటువంటి ప్రమాదం పడతాం. ఆ ప్రమాదం అంటే ప్రమాదం అంటే లోకాన్ని చూసి మనం భ్రాంతి పడతాం. ఇది ప్రమాదం. మన లోకం ప్రమాదం ప్రమాదం అంటే ఏమిటానికి ఒక ప్రమాదం. ఈ లోకాన్ని చూస్తున్నాం, విషయాలను చూస్తున్నాం, మనకేది భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి కలిగిన వాళ్ళు మోహం కలుగుతుంది, ఆ మోసంలో పడుతున్నాం. ఇంకేదంగా గత ప్రమాదం ఏమవుతుంది? ఏదైనా ప్రమాదం మామూలు యాక్సిడెంట్ జరిగిందనుకోండి, కాదు ఎదిగిందనుకోండి, కట్టుకట్టించుకుంటాం. చెల్లి ఎదిగిందనుకోండి, కట్టుకట్టించుకుంటాం. కానీ ఈ ప్రమాదం అంటే కాదు, ఈ ప్రమాదం మామూలు డాక్టర్ తీసే ఎలిమినేట్ చేసే ప్రమాదం కాదు. ప్రమాదం అంటే మనం అజ్ఞానంలోకి పడిపోయే ప్రమాదం. లోకాన్ని చూసి మోసిస్తున్నాం, ఇది పెద్ద ప్రమాదం. అంటే ఈ ప్రమాదం నుంచి బయటికి రావాలంటే ఈ బ్రాంతిలో మనకు లోకాన్ని చూసి మోహం కలిగిన, లోకాన్ని చూసి భ్రాంతి కలిగిన అది ప్రమాదం, అది యాక్సిడెంటే, అది ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి బయటికి రావాలంటే, ఈ ప్రమాదం నుంచి ఒడ్డుకి రావాలంటే గురువు సహాయం లేకుండా, శాస్త్ర సహాయం లేకుండా, దేవుని సహాయం లేకుండా ఈ కర్మ సముద్రం నుంచి, ఈ అజ్ఞాన సముద్రం నుంచి రేపు రావడానికి అవకాశం లేదు. అయితే ఈత రాగ భయ క్రోధ, రాగాన్ని విడిచిపెట్టి, భయాన్ని విడిచిపెట్టి, క్రోధాన్ని విడిచిపెట్టిన భగవంతుడు ఎందుకు చెప్పాడు? మీకు ఎప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. మీకు ఎప్పుడైనా భయం వేసింది అనుకోండి, ఏ కారణం, ఏ కారణం ఉంటుంది, కారణం ఏ కారణమైనా మాట్లాడదు. మీకు భయం వేసింది అనుకున్న పక్కన పెట్టుకుంటాం. మీరు ఆలోచించి చెప్పండి, నేను చెప్పిన మాటలో ఎవరైనా మీరు కావాలి, నీకు భయం వచ్చినప్పుడు నీకు దుఃఖం నష్టంగా రావటం లేదు. నీకు భయం ఏ కారణం వల్ల రావచ్చు, ఆ కారణాన్ని తీసి ఒక పక్కన చేశాను. ఏ కారణం వలన నీకు భయం రావచ్చు, భయం వచ్చినప్పుడు నీకు దుఃఖం నష్టంగా రావచ్చు. అదేవిధంగా నీకు కోపం వస్తుంది, ఇమోషన్, ఏమన్నా ఒక విధానండి ఆవేశం గురవచ్చు, అప్పుడు కూడా నీకు దుఃఖం వస్తుంది. ఒక తరచుడు కోపం వచ్చిన వాళ్ళు కళ్యాణం లేకపోతే బీపీ పెరిగిపోతూ ఉంటుంది, మెంటల్లో డిస్టర్బెన్స్ వస్తుంది, లోపల ఫీజ్ చేరిపోతుంది, ఏమైతే మనం చూస్తున్నాం దీని కారణం ఎప్పుడు కూడా మనకు దుఃఖం వచ్చేస్తుంది. అంటే మీకు పాపం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, భయం వచ్చినప్పుడు మీకు దుఃఖం వస్తుంది, లేక లక్ష వచ్చినప్పుడు మీకు దుఃఖం వస్తుంది. మరి మరి దేశం ఎక్కడ నచ్చినది, మీకు దేశం వచ్చిందనుకోండి అప్పుడు దుఃఖం వస్తుంది. ఏమండి మీకు ఒక మీకు ఎక్కడ నచ్చినది దేశం ఉందా లేదా గుర్తించండి. ఒక ఎక్కడ మనిషికి ఎవరికి ఏదైనా చెట్ట ఒక అపకారం వచ్చిందనుకోండి, వాడి దగ్గర నష్టం వచ్చిందంటే ఎంత మనిషి, ఆ ఏ మనిషికి అయితే నష్టం వచ్చిందని మీరు విన్నారో అప్పుడు వెంటనే మీకు ఎంతో కొంత సంతోషం కలుగుతున్నప్పుడు కదా మామూలు నష్టం వచ్చిందని నేను మీకు చెప్తాను. చెప్పినప్పుడు మీరు ఎవరికైనా కొంత సంతోషం కలుగుతున్నప్పుడు వెంటనే మీకు ఆ మనిషిని ద్వేషం వచ్చి ఇది పొందదు. ఎవరు కావాలి అవకాశం లేదు, మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ మీకు కారణంగా అవకాశం లేదు. ఒక వ్యక్తికి నష్టం వచ్చిందని నేను చెప్పినప్పుడు మీకు తెలియకుండా మీకు లోపల సంతోషం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నేను మీకు ద్వేషం లేదా అయితే అందుచేత మీకు రాగమా ద్వేషమన్నా ఏమి ఉన్నప్పటికీ ఏ బలహీనత ఉన్నప్పటికీ మీకు ఏమని బలమైన పూర్వ జన్మలు మనకున్న బలహీనతలు హోటల్ రావాలి, హోటల్ రావడం ఏం కంగారు పడతాను. పూర్వ జన్మలో మనకున్న తలంపు పూర్వ జన్మలో మనం ఏ తలంపు చేసి అభ్యాసం చేశామో పూర్వ జన్మలు ఏ సంస్కారాలకి ఏ కోరికలకి ఎంత ఉన్నది మనకి వాటి మీ జన్మలకు చెరువు వాసన బాగా అంటే ఏం లేదు. అందుకే అదేమో పాతవాడై కొత్తవాడై ఏమి పూర్వజన్మలో తలంపు జన్మలు పాత పక్కవాడి పక్కన అది కొత్తగా మీరు కొత్త కొత్తవాడు ఏమో మీరు కొత్తగా వచ్చి ఈ జన్మలో కొత్తగా యాడ్ అవుతున్నట్టయినా మనకి ఈ కోర్సులను కొత్త కొత్త పచ్చలు అన్నమాట. ఏ సంవత్సరం అవసరం పచ్చలు మారుస్తూ ఉంటాం కదా, అందుచేత ఈ కొత్త కోసం ఈ కొత్త సమస్యలో పాత తలంపులు వాసన అంటారు. ఈ కొత్తగా మనకి యాడ్ అయ్యేది కూడా ఇప్పుడు తలంపులు తలంపులు అనేటువంటి మాట మీద మీకు వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పారు భయము పాపము ఎంతకు సమానమని చెప్పామంటే భయానికి మూలం పాపం ఎందుకు అని చెప్పామంటే ఎందుకు చెప్పాలంటే నీకు పాపం కనుక లేకపోతే భయం పట్టదు, నీకు పాపం కనుక లేకపోతే ద్వేషం పట్టదు. అసలు వ్యక్తి భావన పాపం అందుచేత నీకు ఈ వ్యక్తి భావనలోంచి నీకు ఈ దౌర్బల్యం ఏమో వస్తున్నాయి, ఈ బలహీనతలు ఏమో వస్తున్నాయి, ఈ అసాధారణ ధర్మాధారాన్ని నీకు కలిగించి వస్తున్నాయి. ప్రపంచంలో కనిపించి చెట్టంతా కూడా లోపల నుంచి వస్తాను, స్వరం మనం కూడా లోపల నుంచి వచ్చాం, తల్లి కడుపులోంచి మన శరీరం వచ్చింది కానీ మన మనస్సు మనకి మన సద్గుణాలైన దుర్గుణాలైన లోపల నుంచి వచ్చాం. మీరు నేను మన దేహం నుండి తల్లి గర్భంలో వచ్చింది కానీ మన మనస్సు తల్లి గర్భం నుంచి కాదు, ఎక్కడ నుంచి వస్తుంది లోపల నుంచి వస్తాను. మీకు చెట్ట రాని లోపల నుంచి వస్తాను, ఒక మంచి రాని ఉంది అది లోపల నుంచి వస్తాను. అంతే అందుకే రామ మనిషి నన్ను ఎత్తిపోమంటారు ఎవరు అడిగినప్పుడు నువ్వు వచ్చిన దాన్ని ఎదుర్కొ అని చెప్తారు. ఇంకా నువ్వు లోపల నుంచి వచ్చావు అంతట లోపల పిల్లలు అప్పుడు నీకు నిజం తెలుస్తున్నాను. రమ మనిషి కానీ ఏ దారిని ఎలా ఉంటారని ఎవరు అడిగితే నువ్వు వచ్చిన దారిని వెళ్ళు అంటే వచ్చిన దారిని ఏంటంటే ఏంటి నువ్వు లోపల నుంచి వచ్చావు కాబట్టి మళ్ళీ లోపల వచ్చి నువ్వు బయట ఉన్నాను అనుకుంటున్నావు, నువ్వు లోపల నుంచి వచ్చావు, లోపల నుంచి వస్తే నీకు సత్యం తెలుస్తుంది, ఆత్మ తెలుస్తుంది. కృష్ణుడు కూడా భగవంతుడు ఏం చెప్పాడంటే నేను ఆత్మరూపుడు నీ అందరూ నువ్వు ఉన్నానని చెప్పాడు. అది చెప్పడం కూడా ఎందుకంటే అది చాలా తృప్తి, దానికి మించిన తృప్తి లేదు. అయితే నీ బ్రెయిన్ ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు నువ్వు విషయం చేస్తున్నావు, ఎంతవరకు నీకు ఉన్న ఇంటలెక్చువల్ కెపాసిటీ ఎంత, నీకున్నటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత, నీకున్న కళ నీకున్న తెలివి ఎంత అంటే అందరూలోని నేను ఆత్మగా ఉన్నానని చెప్పింది శక్తి దర్శనం కానీ చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్ కృష్ణుడు చెప్పింది. అయితే తర్వాత రాముడినేనా కృష్ణుడినేనా రాజు చెప్పిందేనా ఆ రాముడినేనా లేకపోతే కుమారస్వామినేనా ఇంకొకటి నేనా ఇలా అనేక చెప్పాడు. నాకు ఆత్మ కోసం కృష్ణుడు రాదు ఆ దానికి దానికి ఆ ఆత్మ కాసేపు ఆ విష్ణు నుంచి కిందకి దిగు వచ్చేసాడు కానీ అదొకటి అనుకుంటాను. అయితే మనకు అర్థమవుతుంది కోసం బ్రెయిన్ స్కీమ్ వచ్చాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి ఏంటి ఒక తల్లి ఉందనుకోండి ఆ తల్లి బిజేశ్వరం మనం ఎంత ప్రేమిస్తున్నాడు, ఓటో తరగతి చదివిన వాళ్ళకి వాళ్ళకే ప్రేమిస్తుంది. అంటే బిజేశ్వరం వాడు మన తప్ప వచ్చాం, ఓటో తరగతి వాడు చదివిన వాడు మనకు తక్కువ వచ్చాం కానీ మన తల్లికి మటుకి బిఏ చదివిన వాడు ఓటో తరగతి చదివిన వాడు సమానం, తన తల్లికి మటుకి తెలివైన వాడు తెలుసుకోవడం కూడా సమానం. అందుకని మొదలు భగవద్గీత కలిగి అందుకే అందరినీ అందరికీ అర్థమవుతుంది కోసం ముందు కళ్ళు కరెక్ట్గా కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరి హృదయాల్లో నేను ఆత్మగా ప్రకాశిస్తున్నానని చెప్పాడు. అది కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత ఎంతవరకు అర్థమవుతుంది? ఆత్మదృష్టి ఎంతవరకు అర్థమవుతుంది? కేవలం అహంకారంతో నిరంతరం కాలిపోతున్నటువంటి, అజ్ఞానంతో నిరంతరం కాలిపోతున్న మనిషి తన ఆత్మ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తే అది మనకి ఎంతవరకు అర్థమవుతుంది? నామరూపాలు ఇచ్చుకుంటున్నాను, రాజదేశాల్లో ఇరుక్కుపోయిన మాట ఆత్మ గురించి చెబితే ఎంతవరకు ఆ చంద్రదర్శనం తీర్చగలం అని కృష్ణుడు ఏం చేశాడంటే తర్వాత రూప దృష్టిలోకి నేను కృష్ణుడినే రాముడినే అని రూప దృష్టిలో తీసుకొచ్చి తన ఇచ్చిన ఆచారాలు ఎన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఎన్ని నిజమేంటే అందరి హృదయాల్లోనే ఆత్మగానం అనేది ఆ చెంది దర్శనం కరెక్ట్. అది కారణమైనటువంటి సత్యం. అందుకే దయచేసిన విషయం ఏంటంటే భయం అయితే నా విజ్ఞాస్తారని కూడా చెప్పాడు. ఇవన్నీ నేను చెప్పాననుకోండి, ఏమీ చెబుతూ ఇంకో కొంతవరకు దర్శనం చేయాలి. ఇంకో ప్రశ్న ఏంటంటే నేను పామును చూస్తాను, పామును చూసినప్పుడు ఆ నేస్తారు అడిగారు, మరి నేను పామును చూస్తాను, పామును చూస్తే నాకు భయం వస్తుంది, అది పాపమాను లాభిస్తుంది. ఈ దైవ సంపద పుస్తకంలో వచ్చిన గొడవ ఈ దైవ సంపద తప్పుగా ప్రింట్ చేసింది కదండి, దానిలో వచ్చేసి లాభించు. నేను పాము చూస్తాను, ఇది రా అన్నమాట, మీ కోర్టు ప్రేమగా చెప్పేదా, నేను పాము చూస్తాను, పామును చూసినప్పుడు నాకు భయం వేస్తుంది, అది పాపం సత్యం. ఎందుకంటే పాపం నీకు పామును చూసినప్పుడు నీకు ఎందుకు భయం వేస్తాను? నీకు దేహ బుద్ధుండదు కాబట్టి భయం వేస్తాను. అంటే పాము దేహం వేరు, నా దేహం వేరు, అది నేను భయం వేస్తాను. నీకు దేహబుద్ధి ఉందో కానీ నీకు దేహబుద్ధి, నీకు ఆత్మబుద్ధి లేదు, నీకు దేహబుద్ధి ఉంది, కాయమే ఉంది. నీకు దేహబుద్ధి ఉన్నానే పాము దేహం వేరు, నీ దేహం వేరు కనిపిస్తాను, అదిగో పాము అనుకుంటున్నావు, అదిగో మనుషులు అది అనుకుంటాను, అంచేత నీకు భయం వేస్తాను. అది చేస్తాను, అది కూడా కాదు, అది నీకు భయం అయితే తప్ప నేను అనుకోండి, అది కూడా కాదు. ఇంకా బయట దృష్టిలో ఉంటే భయం వస్తుంది, అద్వైత దృష్టిలో ఉంటే అభయం వస్తుంది. అందుకని మీరు మీ పూర్ణ విషయాశ్రమాల్లో పరస్పరం జాతిరీత్యా వైవిధ్యంగా ఉద్యోగంగా ఉన్నట్టు జంతువులు కూడా స్నేహంగా ఉన్నట్టు మన పురాణాలు మనకు చెబుతున్నాయి. మీరు కంటి శృంగయ్యని చూస్తే మీరు శృంగయ్య మొట్టమొదటి శంకరాచార్య వారు ఒక పీఠం స్థాపించారు ఎక్కడ శృంగయ్యుడు. ఆ శృంగయ్య కనుక మీరు చూస్తే అక్కడ పీఠం ఆయన స్థాపించడానికి కారణం ఏంటంటే అందులోని మధ్యాహ్నం 12 మండల ప్రాంతంలో తిరుగుతూ పెద్ద కొంగ నది కొంగ దగ్గరికి వచ్చారు. ఇది ఎవరో కృష్ణ అడిగారు, స్నానానికి గంగ, పామానికి కొంగ, జ్ఞానానికి గీత అని నేను చెప్తే కొంగ అంటే ఏది తొంగ దగ్గర ఉంటారు, తొంగ కొంగ అంటే ఏది తొంగ నది, తొంగ భద్ర. ఈ భద్రా నదిలో కలవక ముందు తొంగ లేదుగా నది ఉంది. ఆ నీళ్ళు చాలా బాగుంటాయి, పిస్తలు కంటే మనం పట్టుకున్నట్టు చాలా ఉంటాయి. వద్దు ఏదైనా వస్తు పడిస్తే అది కనిపించేదంత స్పష్టంగా ఆ నీళ్ళు ఉంటాయి. అంతేకాదు కొండ స్నానానికి స్నానానికి కొండకి కొండకు మామూలు కొండగా నది పేరు. అయితే అది కూడా కొంతమంది ఎవరైనా చూసిన ఆ నది పక్కన కొండ నది పక్కనే శంకరాచార్య ఇప్పుడు 12 సంవత్సరాల కోసం అది ఆ దేశం అలా పరిగణించిన కర్ణాటక రాష్ట్రంలో సరిపో దృష్టి ఆయన చూశారు. ఏమి ఆ దృశ్యం తగ్గి నష్టమధ్యాహ్నం 12 నడుస్తుంది. వ్యాసకాలం ఏ ప్రయోజనాలు ప్రాంతం మెరిసి గట్టిగా సూర్యుడు ప్రయోగం సూర్యుడు ఇస్తున్నా సూర్యుడు గట్టిగ ప్రకారం ఇస్తున్నారు. కేవలం ఎండగా ఉంది, మెరిసి గట్టిగా ఉన్నాడు సూర్యుడు. ఆ ఎండ టైంలో ఒక పక్క పురుగుడు పోస్తాను, గొప్ప పురుగుడు పోసుకుంటాడు. ఒక కప్పకే మామూలు పురుగులు పోసుకుంటారు, తిరగ పోతున్నారు కప్పకి. ఆ కప్పలో పురుగు వచ్చే టైం ఆ కప్ప చాలా బాధపడుతున్నాడు. పురుగు వచ్చినప్పుడు ఎంతో కొంత బాధపడుతుంది, అసలు కప్ప బాధపడుతున్నాడు. కప్ప బాధపడేటప్పుడు ఈ ఒక పాము ఒక పెద్ద పాము చూసిందట. పాముకి కప్పకి పరస్పరం విరుద్ధం, పరస్పరం సహజమైన బయలుదేరి మన చిల్లికి ఎలా సహజమైన బయలుదేరుతున్నదో ఈ కప్పకి ఎక్కడైనా కప్ప కనిపించినట్టు పాము తినేస్తుంది. అందుకని కప్పకి పాము కూడా సహజంగా ఓడింది. పాము ఒక పెద్ద సాగు పాము, ఈ కప్పకి ఎక్కడైతే పురుగు పోసుకుంటాడో ఆ ప్లేస్ మీరు కూడా ఎవరైనా చిందే చేస్తే చూడొచ్చు. ఆ ప్లేస్ ఇప్పుడు కూడా అక్కడ ఉంది, దాని గుర్తు కోసం అక్కడ కప్ప పాము కూడా ఇచ్చారు. ఈ కప్పకి ఎక్కడైతే పురుగు వస్తాడో అక్కడ పెద్ద సాగు పాము వచ్చి దానికి ఎండ పగలకుండా అల్లు అక్కడ పురుగు కాసు చాలా బాధపడుతున్నది. అందుకే కలిగిన ఎండ వస్తుంది, ఈ ఎండ రాకుండా మనం కాపాడాలని తన పడవ ఇచ్చి ఆ పాము వచ్చి తన పడవ ఇప్పి ఈ పురుగు పోసుకుంటున్నటువంటి కప్పకు నేరం ఇచ్చింది. ఆ పాములు వైభవం ఆ కప్పకి భయం లేదు, ఈ పాము ఇప్పుడు వైభవం అప్పుడు యాచార్యులు ఈ దృశ్యం చూశారు. ఒక ఏదో పవిత్రమైన ప్రదేశం, పూర్వం విశిష్టంలో వారు ఏదో తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంటుంది కాబట్టి ఇంత ఈ సహజమైనటువంటి వైద్యమైనటువంటి జంతువులు ఇంత ప్రేమగా ఉన్నాయంటే ఇందులో విశేషం అది ఏదో మఠం స్థాపించాలని శృంగేరులు మఠం స్థాపించారు ఆది శంకరాచార్య వారు ఉదాహరణ చెప్తాను. అంటే మీరు పాము కానీ ఏదైతే మీకు భయపడుతూ ఉన్నట్టే తప్పనిసరిగా భయం వస్తుంది. పాములైతే వస్తుంది ఎవరో పూర్వం చూసేవాళ్ళు కానీ కానీ మీకు ఇష్టమైన వ్యక్తిని ఎవరైనా చూసేవాళ్ళు మీకు భయం వచ్చు. కానీ అనేక కారణాలు నా భయం కారణం. అంటే నేను పాము చూసినప్పుడు మన పుణ్యం చూస్తామనుకోండి నాకు భయం భయం వేస్తుంది. పుణ్యం చూస్తే మనకు భయం వేస్తుంది. ఇంకా పూజలతో మనం తినేస్తున్నా పూజ భయం అంటే పుణ్య మన అడుగు పూలాడుకుంటాం అసలు పూలాడుకుంటున్నది అడుగు మనిషి మనం మన పుణ్యం చూసుకోవాలి అదే అడుగు పూజలుతున్నాం మనం భయపడతాం ఆ పూజలుకుంటున్నది అడుగు మనుషులు అంటే మనం దానికి అపకారం చేస్తామని దాని పెద్ద భయం ఉంటుందో మనం పుణ్య నాకు అపకారం చేస్తున్నాను మాకెంత భయం ఉంటుందో మనం అపకారం చేస్తామని పుణ్యకు అంటే భయం ఉంటుంది. భయం ఇక్కడ కారణం ఏంటంటే పుడికి భయం వచ్చినా నాకు భయం వచ్చినా లేకపోతే ఎవరికి భయం వచ్చినట్టు అసలు గడిపి దిద్ది కాదు గడిపో అంటే అది తప్పదు. అంటే అదే స్థితిలో భయం జరుగుతుంది కాదు. అంటే ఒకసారి నాకు అంటే భగవంతుని ప్రార్థన కూడా నాకు అభవిష్యుడికి ప్రసాదించు అని ప్రార్థిస్తారు. నాకు స్వామి నాకేమి అక్కడ అభయస్థితి ప్రసాదించు ఇంకా అభయస్థితి ప్రసాదించాలి. మీకు అభయస్థితి వచ్చే వరకు దుఃఖం మీకు ఎంటారుంది. మీకు పరిమాణ కాలం ప్రాణమాట కాలం వేషం ఉన్న కాలం మీ మనసు బహిరంగం అవుతుంది. ఏమైనా దుఃఖం ఎంటారుతుంది విశ్వాసం మిమ్మల్ని విడిచిపెట్టదు. అంతే కాదు ఎక్కడ భయం లేదు మనస్సులో భయం ఉంది ఆత్మలో భయం లేదు. అంటే మనకు ఆత్మలోకి నేర్చుకోవాలి. ఆత్మ అభయస్థితి మనసు బహిస్థితి అంటే నువ్వు మానసిక పరిమితికి దేహ పరిమితికి నీ సంత శరీరం వేదాంత పరిమితులను ఉండటం మనసుకు పరిమితులను ఉండటం ఎవరికి ఆత్మదృష్టిని తెలియని వారికి ఆత్మస్థితికి వెళ్ళిన వారికి వారికి నచ్చే భయం లేదు. లేదు ఏది చేత భయం లేదు. తనకంటే వేసుకోవాలి సంకేతులు విశ్వాసాలు సంకేతం నన్ను చూసి మీకు భయం ఇచ్చు మిమ్మల్ని చూసి నాకు భయం ఇచ్చు కానీ నన్ను చూసి నాకు భయం ఇచ్చు నేను ఆనందాన్ని చూస్తుంటే నాకు భయం ఇచ్చు కానీ నన్ను చూసి నాకు భయం వస్తుందో. ఇప్పుడు మా సీఎం డైరెక్టర్ గారు అన్నారు మనం చెప్పి గారు మిమ్మల్ని చూస్తే మనం చూస్తామని భయం వచ్చు ఆయన చూసారు భయం అలాగే ఆత్మ జ్ఞానం స్థానం ప్రాంతం జిల్లా ప్రాంతంలో ఏ వాళ్ళు వస్తుంది దాంట్లో ఆత్మకారం ఎవరికి జ్ఞానం అంటే ఆత్మ పానే ఉన్నారు అంటే భయం కూడా వచ్చేటువంటి స్థానం ఉంది. ఒక భయం పడతారనుకోండి వాడు జ్ఞానం వాడు రామానాథ్ ఎవరండి కృష్ణుడు ఎవరండి రాముడు ఎవరండి వాడికే కలిగి భయం కలిగింది అనుకోండి వాడు జ్ఞానం కాదు జ్ఞానం కాదు జ్ఞానం కాదు వాళ్ళ తర కృషి చేయడం భయం ఇచ్చేవాడు జ్ఞానం కాదు ఇక కాదు చూస్తాయి. కృష్ణుడు సర్వ పాదాలు ఆడుకున్నట్టుగా మీ భాగవతంలో చదువుతారు కృష్ణుడు భయం ఇస్తున్నాడు ఒక భయం ఇస్తున్నటువంటి కృష్ణుడు కృష్ణుడు జ్ఞానం అవుతారు భయం వల్ల రాముడు యుద్ధం చేస్తా రామాసుడు అడుగుతుంది భయం రామాసుడు భయం ఇప్పుడు చాలా మంది రిటైర్ అవ్వడానికి అయిపోతున్నా చాలా మంది రిటైర్ అయిన తర్వాత ఐదు వందలు రిటైర్ అవ్వడానికి ముందే తయారైపోతున్నా కానీ చాలా మంది 50 40 ఏళ్ళు వచ్చేటికే తయారైపోతున్నా రామాసుడు తయారైపోయాడు యుద్ధం చేసిన తర్వాత ఇది భయం లేని చిత్తమని అర్థం చేసుకోండి. అప్పుడు రాముడు అవుతాడు భయస్థుడైతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి రాముడు ఏదైనా భయస్థుడైతే జనకి తగ్గిస్తారు. అప్పుడు రామాశక్తుడు మా చిత్తం బాగా తగ్గైపోయారు యుద్ధం చేసి ఊరు దీనిలో కనపడలేదు ఇంటికి వెళ్ళిపో స్నానం చేయి శుభ్రంగా భోజనం చేయి ఈ రాత్రి పడుకో రెస్ట్ తీసుకో మళ్ళీ నేను బుద్ధిని తగ్గించి కొత్త రాను కొత్త కొత్త భోగాలు ఇస్తాను అన్నారు వారు అవుతారు వారు దేవుడు అంటే వారు నువ్వు తయారైపోయావు యుద్ధం చేయలేకపోతున్నా ఇంకేమిటి చేయకపోతున్నావు నువ్వు అవసరం 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 అయిపోయాయి నువ్వు ఏం ఎవరిని ప్రయోగించలేకపోతున్నావు అంటే నాకు సందేహం లేదు లేదురా ఈ రాత్రి నువ్వు శుభ్రంగా పడుకో విశ్రాంతి తీసుకో భోజనం చేయి మళ్ళీ కొంచెం కొత్త కొత్త గుర్రాలు తెచ్చుకో ఈ గుర్రాలు కూడా ఖచ్చితంగా సరిగ్గా పరిగెత్తలేకపోతున్నా కొత్త రోజులు తెచ్చుకో అని ఏం చెప్తాను వారు ఇంకేం వారు అంటే భయం భయం కొంచెం ఉన్నప్పటికీ జ్ఞానం భయం నా మనసులో ఉండనుకోండి అది తప్పనిసరిగా జ్ఞాన ఆరాధనకి అడ్డుపడదు. ఈ మధ్యన ఒక ముసలాం గారు మాటలు చెప్పారు అది ముసలాం గారు చెప్పిన మాట ఒకరు చెప్తానుకున్నాను ఈ పుస్తకాలు తెలంగాణ గంటి ఒకరు ఈ ముసలాం గారు పెద్ద పెద్ద వాళ్ళు గంటి తన వాళ్ళు చెప్పిన మాటలు నాకు గొప్ప గొప్ప విజ్ఞానం ఇస్తున్నాను ఒకసారి
ఆ ముసలిం గారు ఏం చెప్పారంటే, అని ఏమిటో నాకు ఈ మధ్యన చాలా దుఃఖంగా ఉంది, మరి ఆరోగ్యం దుఃఖం ఉందని ఒక ఆర్థికంగా ఒక పరిస్థితి కారణంగా ఎందుకు దుఃఖం ఉందో అడిగింది. అక్కడ అన్నారు, ఎవరి మధ్య మీద నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, చనిపోవాలని ఉంది అన్నారు. అంటే చనిపోవాలంటే అవి ఎందు నిర్మించుకుని చనిపోవడం అక్కడ ఇంటి జనరల్ గా చనిపోవాలి అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, ఏం చేత మీరు చనిపోవాలి, అవి చెప్పిన మాట ఉపనిషత్తే సమానం, ఎందు చేత మీరు చనిపోవాలండి, దుఃఖం మాట అంతే కదా, ఏదో బాధపడతాం, ఏం పోవాలి, ఏం మాట్లాడారు, మానవులు మానారు, ఏం ఏదో కారణాలు గొప్పకు ప్రభుత్వం ఉంటారు, ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి బాధలు ఉంటాయి, అయితే ఏమన్నారో చనిపోవాలని అన్నారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, సరే మీరు చనిపోతారు, ఏం బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు, ముందాలు చనిపోతారు, ఇంకెప్పుడు మీరు చనిపోవాలనుకుంటున్నారని దుఃఖం వస్తున్నారు, బాధ వస్తుంది, దుఃఖం వస్తాం కాబట్టి బాధ వస్తాం కాబట్టి మీరు చనిపోవాలనుకుంటున్నారు, అయితే చనిపోతే మీకు దుఃఖం తగ్గుతుందా, చనిపోతారు అయితే చనిపోతే మీకు దుఃఖం తగ్గుతుందా, చనిపోతే మీకు బాధ పోకుండా పోదు, చనిపోయి వెంటనే కొత్త వచ్చేసి మళ్ళీ మీ బాధ మీ దుఃఖం వెంటనే పోవాలి, నేను చనిపోయిన తర్వాత నేను వల్ల కాదు శ్మశానంలోకి నా జీవితం అంతమైపోతుంది, శ్మశానాన్ని తీసుకెళ్ళి నీ జీవితాన్ని నా శ్మశానం చోట అయితే నా జీవితం అంతమైపోతే మీ దుఃఖం అక్కడ అంతమైపోతుంది, మీ శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కవడేస్తారు, అక్కడ చోటే కనుక మీ యొక్క జీవిత యాత్ర అంతమైపోతే తప్పనిసరిగా మీ దుఃఖం కూడా అంతమైపోతుంది కాదు, ఎంతమంది మీరు చనిపోయింది అంటే మీకు కొత్త దేహం వచ్చేస్తుంది, ఏ బాధ అయితే ఇప్పుడు ఉందో, ఏ దుఃఖం అయితే మీకు ఇప్పుడు ఉందో, ఏ విషాదం అయితే మీకు ఉందో, ఇవన్నీ మీకు కూడా వస్తాయి, నా కొత్త దేహం కొత్త ఇవన్నీ కూడా కొత్త దేహంలో మీకున్న ప్రతి దుఃఖం ఇక్కడ వచ్చేస్తుంది, ఆ తప్పనిసరిగా ఈ దుఃఖం 20% 100 రూపాయలు ఒంటికి తోడు కలిపి కూడా మీకు కొత్త దుఃఖం వచ్చేస్తుంది, అంటే మీకు ఇష్టం లేకపోతే మీరు శరీరాలు కావచ్చు వచ్చి కానీ మీ దుఃఖం కూడా మారు, అది కొత్త దేహం వస్తుంది, కొత్త దేహంలో మీకు దుఃఖం అది మీ దుఃఖాన్ని పరిస్థితి ఇప్పుడు పరిష్కరించుకో, ఇక్కడే పరిష్కరించుకో, ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడు పరిష్కారం చేసుకో, ఈ ముక్కులో గాలి బయటకు పోయేంత మాత్రం కదా మీ దేహం సమవుతుంది, కానీ ఏదైతే నేను నేనంటున్నానో, ఏదైతే నేను నేనంటున్నాను, నువ్వు అంటున్నావు, నేనంటున్నాను, ఎవరికి అంటున్నారు, అవతార పురుషుడు అంటున్నాడు, ఏదైతే నువ్వు నేను నేను ప్రతి కాలమా నేర్చుకునేది అంటున్నాడు, కాలమైనది అంటున్నాడు, వీళ్ళు రాష్ట్రపాలు అంటున్నాడు, మెటాపిషియన్ అంటున్నాడు, వీళ్ళు సైంటిస్ట్ అంటున్నాడు, ప్రతి వాడు కూడా ఈ నేను 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 నేననే కలం ప్రతి వాడికి వస్తుంది, అయితే మరణించవచ్చు, నీ గాలి కనుక బయటకు పోతే, నీ ప్రాణం కనుక బయటకు పోతే నీ దేహం స్థానం అవుతుంది, కానీ ఈ నేను పోదు, ఈ నేను పోదు, ఇది విచారణ చేసి ఆత్మ నిష్ట వల్ల, ఆత్మ జ్ఞానం వల్ల, ఆత్మ వైభవం వల్ల ఈ నేను పెట్టి దాన్ని ఈ నేను కళాత్మని చంపవలసిందే, కానీ నీ ముక్కు నుంచి గాలి బయటకు వెళ్తే నీ దేహం స్థానం అవుతుంది, కానీ ఈ నేను కళాత్మ ఎక్కడికి పోదు పోదు పోదు, చచ్చిపోతే నేను నా నేనని కళాత్మ పోతుందా, నేను చనిపోతాను, కొన్ని చనిపోవడం తేలిక ఇక్కడ పాయిజన్ తీసుకుని చనిపోవచ్చు, అయితే నేనే తర్వాత పోతుందా, ఎన్ని సోదర మనుషులుగా మీరు ఒక నేను ఎవరైనా పుస్తకం చదివినట్టు మాత్రం చేత, లేదా ఎవరో ఒక అవతార పురుషులు చదివినంత పుస్తకాలు చదివినట్టు మాత్రం చేత, ఈ నేనే తర్వాత అసలు వృత్తి, ఈ వృత్తి నేను, ఈ నేను, ఈ నేను అనే తలంపు ఈ వరకు నుంచి వస్తుంది, ఈ లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో సుద్ధుడల నుంచి, ఎక్కడి నుంచో లోయల నుంచి వస్తుంది, ఈ ఉదయం యొక్క లోయల నుంచి వస్తుంది, ఆ లోయల్లోకి దిగటానికి నీకు మానసిక శక్తి చాలు, విచారణ చాలు, వైరాగ్యం చాలు, వివేకం చాలు, నీ మాట వరకు చెప్పొచ్చు, వివేకం లేదు, వైరాగ్యం లేదు, నీ మాట వరకు చెప్పొచ్చు, మీరు పుస్తకాలను చదవచ్చు, సోదరు మాట్లాడారా, వివేకం వేరు కాదు, వైరాగ్యం వేరు కాదు, మీ వివేకాన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో, మీ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఆచరణలో తీసుకొచ్చారో, మీ యొక్క ట్రూ ఇంటెలిజెన్స్ ని, మీ క్యూరిటీ ఇంటలెక్ట్ ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో అదే వైరాగ్యం, వివేకం లేని వారికి వైరాగ్యం రాదు, మీ వివేకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే, ప్రాక్టికల్ గా దాన్ని తీసుకొస్తే, వివేకాన్ని మీకు స్పెక్యులేషన్ ఇక్కడ కాకుండా ఆచరణలోకి వివేకాన్ని తీసుకొస్తే ఆచరణలోకి వచ్చిన వివేకమే వైరాగ్యం సార్. రమణమహర్షి గారు చెప్పారు, వైరాగ్యం అంటే సమానం అనుకుంటున్నారా, వైరాగ్యం అంటే జ్ఞానంతో సమానం, వైరాగ్యం అంటే ఏం కాదు, జ్ఞానంతో సమానం వైరాగ్యం, అంటే వివేకం లేనాడు వైరాగ్యం రాదు, ఒకరు వచ్చినది టెంపరీ, అది టెంపరీ పోస్ట్ లాంటిది, ఇంకా 10 రోజులు 5 రోజులు ఉంటుంది, తర్వాత ఫేల్ అయిపోతుంది, అంటే ఏదైతే ఎక్కడైతే నీకు నిజమైన వివేకం నుంచి వైరాగ్యం వస్తుంది, అయితే వివేకాన్ని ఎప్పుడైతే ఆచరించడానికి డేటింగ్ చేస్తారో, దాన్ని ఆచరించడానికి వివేకాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో తీసుకురావడం ఎప్పుడైతే ప్రయత్నం చేశావో అదే వైరాగ్యం వస్తుంది, అది మీకు మోక్షమైన డేటింగ్ తెలిసి మోక్షమైన గుణం లేకుండా ఎత్తుకు తీసుకుపోతుంది, మనకి ఏదైనా దుఃఖం కారణం వైరాగ్యం లేకపోతున్నాం, మనకి ఎక్కడ వైరాగ్యం లేని మూలంగా నా ఇంటికి పెట్టబడుతున్నా, వైరాగ్యం లేని మూలంగా నాకు జ్ఞానం రావట్లేదు, వైరాగ్యం లేని మూలంగా నా సత్యాన్ని తీర్చలేకపోతున్నాను, వైరాగ్యం లేని మూలంగా మన హృదయం వచ్చిన సత్వస్తుంది మనం తెలుసుకోలేదు. ఇంటికి సత్వస్తుంది తెలుసు, దుఃఖం లేని వస్తువు, దుఃఖం లేని వస్తువు సృష్టిలో ఉంటే అక్కడ నీకు దుఃఖం ఏమి లేదు, దుఃఖం లేదు. అది డైల్యూ చేసి మన ఆరోగ్యం నుంచే సుఖాలు అంటే కాదు, మన ఆరోగ్యం చే సుఖాలు డైల్యూ చేసి కాదు అంటే ఆయన డైల్యూ చేసి కాదు రాష్ట్రంలో ఉంది. అక్కడ నీకు దుఃఖ స్పర్శ శ్రీ భగవాన్ చూస్తున్నారు మీరు చదివి ఏమిటి అంటే వీటికి హెడ్మాస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే అంటే ఆరోగ్యానికి పెట్టారు దానిక అంటే భయాల మూలం పాపం పాపమా అహంకారం ఇంతకంటే పాపం ఏమిటండి, నేను ఆత్మ తాను ఏమనుకుంటున్నాను, నేను దేహాన్ని అనుకుంటున్నాను, ఇంతకంటే పాపం అంటారు ఇది పాపమా పుణ్యమా, నేను నన్ను ఆత్మ కానీ ఏమనుకుంటున్నావు దేహాన్ని అనుకుంటున్నావు, ఇంకా పాపమా అనుకుంటున్నావు పుణ్యం అనుకుంటున్నావు, నువ్వు ఏదైతే అవునో అది కాదనుకుంటున్నావు, ఏదైతే కాదో అది అవునుకుంటున్నావు, అంటే ఇది పాపమా ఇది పుణ్యమా, నీకు ఏకుండా కూడా కారణం ఏంటి, వైరాగ్యం లేకపోవడానికి కారణం ఏంటి, లోపలి వ్యక్తి భావన లోపలి బలపడినట్లు ఈ పాపం చేశారు. చూడండి మాట్లాడారా, అజ్ఞానానికి సమానమైనది అహంకారం, అజ్ఞానానికి అజ్ఞానంతో సమాన అహంకారమన్న అజ్ఞానమన్న సమానమే, అహంకారమన్న అజ్ఞానమన్న చిజ్జడ గ్రంథైనా ఇవన్నీ సమానం. అహంకారం అజ్ఞా అహంకారాన్ని విడిచిపెట్టి అజ్ఞానం లేదు, అహంకారాన్ని విడిచిపెట్టి దుఃఖం లేదు, అహంకారాన్ని విడిచిపెట్టి జన్మం లేదు, అహంకారాన్ని విడిచిపెట్టి ఇబ్బంది లేదు, అంత అహంకారానికి ముడి ఉంది. ఏది అహంకారం చాలా మంది కోపము కోపం అనుకుంటున్నారు, అహంకారం అంటే అహం వృత్తి అంటే అది కోపం కాదు, ఏ మనం నేను మొదటి తరంపు మనం నేననే మొదటి తరంపు అహంకారం. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, యాభై మంది గురువులను ఆశ్రయించండి, ఎన్ని తీర్థయాత్రలు చెయ్యండి, ఎన్ని జన్మలేస్తండి, మనస్సును పరిశుద్ధం చేయకుండా బుద్ధిని పరిశుద్ధం చేయకుండా ఈ నేనని మొదటి తరంలో చాలదు చాలదు. మీ దేవాలు చాలొచ్చు, జన్మలు మారచ్చు, లోకాలు మారచ్చు, గురువులు మారచ్చు, దేవతలు మారచ్చు, ఎన్నైనా మార్చొచ్చు, పరిసరాలు మార్చొచ్చు, బట్టలు మార్చొచ్చు, వేషాలు మార్చొచ్చు, వృత్తిని మార్చొచ్చు, ఎన్నైనా మార్చొచ్చు, మీ మనస్సు శుద్ధవకుండా, మీ బుద్ధి శుద్ధవకుండా, ఇంద్రియాలు ఉండే పరిస్థితి రాకుండా ఈ మొదటి నేను ఈ దేహం మీ గురువు ఎవరు సమస్య లేదు, మీరు ఎవరు ఏ దేవుని పూజిస్తున్నారు సమస్య లేదు, మీరు నా సక్యూరిటీ అవ్వకుండా సెంటీ పర్సెంట్ క్యూరిటీ అవ్వకుండా మీ బుద్ధి మీ ఇంటర్లెక్ట్ క్యూరిటీ అవ్వకుండా ఈ మొదటి సమస్యలు ఎవరు సమస్య, ఈ దేహము నేను అనేది మొదటి స్థలం, ఈ మొదటి తరంపు ప్లస్ ఇతర తరంపులు మీకు అనేక తరంపులు ఉంటాయి, ఈ సంసారానికి సంబంధించిన తలంపులు అనేవి ఉంటాయి, కానీ సంసారానికి సంబంధించిన తలంపులు అనేవి ఉన్నాయి, మీరు కలిసి చెప్పకుండా మీ పుణ్యం తలంపులు ఎన్నో ఎన్నో ఉన్నాయి, వంద రోజులు ఏదో ఉన్నాయి, అదే లోడ్ వేసుకొచ్చామా, ఇంకా లోడ్ పెంచుతున్నాం, ఒక 1500 తలంపులతో తల్లి తల్లి బయటకు వచ్చామా, ఇంకా అప్పుడే ఇంకో 1000 కొత్తవి చేర్చుకున్నాం, 2000 తలంపులతో పుట్టి 3000 తలంపులు వలకాల్లో పెట్టుకొని 3000 తలంపులు చేర్చుకుని వెళ్ళిపోతున్నాం, లోడ్ పెంచుకున్నాం, లగేజ్ పెరిగిపోయిందంటే దానికి లగేజ్ చాలా పెరిగిపోయిందంటారు అంటే ఈ లగేజ్ తోటి మనం అంటున్నాం ఏమని చెప్పినట్లయితే ఈ నేను ఈ మొదటి తరంకు నేను ప్లస్ నీ సంసారంలో నీ వృత్తి కూడా ఏ ఏ మనిషికి ఉండే కష్టతలు ఉంటాయి కదా, ఏ మనిషికి ఉండే రాగ విషయాలు మనిషికి ఉంటాయి కదా, ఏ మనిషికి ఉండే ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి కదా, ఈ నేను అనే కలంప కామం ఉండదు, మీరు మంచివాడు వస్తుంది చెడ్డవాడు వస్తుంది, మంచివాడికి నేనే కలంపు ఉంటుంది, మీ చెడ్డవాడికి నేనే కలంపు ఉంటుంది, ఇవన్నీ కాలం అయితే నేను అనే కలంపు, ఈ నేను అనే కలంపు ప్లస్ ఇతర తలంపులు, ఇతర తలంపులు అంటే మీ తలంపులు వేరు నా తలంపులు వేరు, ఈ నేననే తలంపు అందమైన కామనగా ఉంది, కానీ నేననే తలంపు ఇతర తలంపులు కలిపి డబ్బీకి వచ్చింది, మనస్సు అంటే కేవలం మీ తలంపులు ఉంటే నేను మనస్సు కాదు, మీ తలంపులు ప్లస్ మొదటి తలంపు, మొదటి తలంపు అంటే నేను నేను మొదటి తలంపు, ఈ ప్లస్ ఇతర తలంపులు గడిచుకుంటే మీ మైండ్ మొత్తం అంతా కలిసి ఇదంతా మొత్తం అంతా కలిస్తేనే మనకి ఈ మైండ్ ప్యూరిఫై చేయకుండా ఈ మైండ్ మొత్తాన్ని నువ్వు శుద్ధి చేయకుండా ఈ నేను తలంపులు తీసేసి నేను సాధ్యం కాదు. మీరు కోపం రావచ్చు, ఇక్కడ నుంచి ఏదో పదవి నాలుగు వచ్చారా నాలుగు మాట నాలుగు పారిపోవచ్చు, దాన్ని పది ఇంటికి కోపం వచ్చినట్టు ఎక్కడైనా పారిపోవచ్చు, మీరు కోపం అంటే పారిపోవచ్చు, ప్రధాని చెప్పారు మీ ఇది మారిపోతుంది, మార్చేది మారిపోతుంది, ఇప్పుడు ఇక్కడ వాతావరణం లేదు అక్కడ వాతావరణం లేదు, ఇక్కడ బట్టలు వేరు, అక్కడ బట్టలు వేరు, ఇక్కడ స్నేహితులు వేరు, అక్కడ స్నేహితులు వేరు, ఇక్కడ ఇక్కడ అనుచరులు వేరు, అక్కడ అనుచరులు వేరు. కానీ ఈ మనసులో చూసాం ఈ నేను నేర్చుకుంటున్న మనసు, నువ్వు అమరనాథ్ వెళ్ళినా, కైలాసు వెళ్ళినా, వైకుంఠంలోకి వెళ్ళినా, మనం కేదార్నాథ్ వెళ్ళినా, బదరీ నాథ్ వెళ్ళినా, నీ కూడా వస్తుంది, నీ మీద నీ మీద సాగుతుంది. నువ్వు ఇంటి కదా ఈ పరిసరాలను సమస్యను పరిష్కరించాలనుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత ఇంకో లోకంలో లేదా బదరీనాథులు నువ్వు ఆ సమస్యను పరిష్కరించగలవా, పరిష్కరించలేవు అని మనసు నేను మాత్రం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఓ పని చేయలేకపోతే ఏది చేస్తావు, నిర్ధారించుకుంది నిరంతరమైన నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. అందుకే నువ్వు ఆత్మను అన్వేషించు, ఆత్మను పట్టుకు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మ నిష్ట కలిగిందో ఆత్మ నిష్ట కోసం చదివి ఆత్మను అన్వేషించు, ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించడానికి నువ్వు ప్రయత్నించి మనసు ఆరోగ్యానికి మరణిస్తుంది, మనసు బాధ్యం అవుతుంది. నువ్వు డైరెక్ట్ గా మనసును ఫేస్ చేయగలవు అంటే నువ్వు ఆత్మను వెతుకుతుంటే, ఆత్మ విచారణ చేస్తుంటే, ఆత్మ గురించి శ్రవణం చేస్తుంటే, ఆత్మ గురించి మరణం చేస్తుంటే, ఆత్మలో నువ్వు ఉండగలిగితే ఆత్మ శ్రవణం అంటే ఏంటి? పుస్తకాల శ్రవణం కాదు, ఆత్మ మండలం అంటే ఏంటి? ఆత్మ శ్రవణం అంటే ఏంటి? ఆత్మలో నువ్వు ఆత్మ ఉండటం అంటే ఏంటి? నీ మనస్సుని నీ హృదయంలో ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే అది ఆత్మ ఇంత, అది ఆత్మ విచారణకి ఎలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కాదు, నీ మనస్సుని నీ హృదయంలో ఎంత చేపు అయితేనో అక్కడ స్టేడియంలో ఉంచగలుగుతున్నావో అది ఆత్మ విచార, అది ఆత్మ విచారణ, అది ఆత్మ జ్ఞానం. ఈ నేను తలంపు గురించి నేనేం పట్టించుకోకుండా అది రాస్తాను. నాకేం వాళ్ళ సమస్య మాత్రమే, అసలు ఏ మాత్రమే, నా ఇష్టాలు ఏ మాత్రమే, నా ఇష్టాలు ఏ మాత్రమే, ఎదురుకుండా నాకు లోపం కనిపిస్తుంది. ఈ లోపంలో సమస్యలు అనేవి ఉన్నాయి. అయితే నాకు శరీరం ఉంది, ఇల్లు ఈ శరీరం బయట ఒక ప్రపంచం ఉంది, నా ఇంద్రియాలు ఉన్నాయి. అందుకే నేను లోకానంతా ఎంజాయ్ చేశాను, ఈ లోకానంతా భోగించాలి, నాకు ఎక్స్టర్నల్ వరల్డ్ ఎంతో ప్రపంచం కనిపిస్తుంది. ఈ ప్రపంచం గురించి నువ్వు ఆలోచించడం మానేసి ఈ నేను గురించి ఆలోచిస్తాను కానీ ఎవరైనా మన ఆచరించవచ్చు. అయితే ఈ నేను అనే తలంపుకి బయట శరీరం ఉంది, బయట ఇండియాలు ఉన్నాయి, బయట లోకం ఉంది, బయట దేవుడు ఉన్నారు, ఏమిటి ఏమైనా తలపు నీకు దగ్గరగా ఉన్నా లోకం నీకు దగ్గరగా. నువ్వు లోకాన్ని సేవిస్తున్నావు, లోకంలోకి మోహిస్తున్నావు, లోకంతో నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు. సరే లోకంతో నీకు అట్రాక్షన్ కలుగుతుంది. ఈ నేననే తలంపు నీకు నేను నేనంటున్నా, ఈ తలంపు ఎంత దూరంలో ఉంది నీ దేవుడు, నీ మనస్సు ఎంత దూరంలో ఉంది, నీ ఇంద్రియాలు ఎంత దూరంలో ఉన్నాయి, మన కళ కనిపిస్తున్న నీ లోకం ఎంత దూరంలో ఉంది. నీ లోకం కంటే, నీ శరీరం కంటే, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే, నీ ఊహల కంటే, నీ పుస్తకాల కంటే, నీ సంసారం కంటే నేను తలంపు నీకు దగ్గర లేదా? నీకు బహు దగ్గర ఉన్న సమస్యను పరిష్కారం చేయకుండా నీకు బాకీగా ఉన్న ఎక్కడో లోకాన్ని గురించి పరిష్కారం చేస్తా. నీకు అర్థమవుతుంది అది లోపల చెప్పడం. ఈ నేనే తలంపున తెలియకుండా నేను దేవుడు, ఈ నేనే తలంపు యొక్క మూలం తెలుసుకుంటే తెలుసుకోకుండా, ఈ నేనే తలంపు ఆరిజిన్ దాని యొక్క సోర్స్ నీకు తెలియకుండా, నేను దేవుని తెలుసుకున్నా, లోకాన్ని తెలుసుకున్నాను ఎవరైనా చెబితే ఆ మాటలు నా అందకండి, అవి నేను ఎవరో నాకు తెలియనప్పుడు దేవుడు ఎవరు నాకు ఎలా తెలుస్తాడు, నేనెవరో నాకు తెలియనప్పుడు ఎక్స్టర్నల్ వరల్డ్ ప్రపంచం అంటే నాకు ఎలా తెలుస్తుంది. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. ఈ ప్రపంచంలో ఎంత జనాభా ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎన్ని కండాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయి అని చెప్పి విషయాలకు సంబంధించిన అది జ్ఞానం. అది మామూలుగా జ్ఞానం అనుకుంటున్నాం, ఆత్మజ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానాన్ని ప్రత్యేకమైన విషయం, ఈ లెక్క ఎలా చేయాలి, ఈ జాగ్రత్త ఎలా చేయాలి, ఈ మ్యాప్ ఎలా చేయాలి, ఈ హిస్టరీ ఎలా చూడవాలి అనేది నీకు విషయం. అది జ్ఞానం. కృష్ణుడు గీతలో మాట చెప్పాడు, ఆత్మ జ్ఞానానికి అతీతం, అది జ్ఞానం, అది జ్ఞానానికి అతీతం, అజ్ఞానానికి అతీతమే. అజ్ఞానం జ్ఞానం అనేది నీకు ఎక్స్టర్నల్ గా కనిపించినప్పుడు, ఒక విషయంలో ఒక వస్తువును సేకరించినప్పుడు బాహ్యంలో ఒక వస్తువు ఉండాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించి ఎక్కడో తీసుకుని ఉండాలి. ఇక్కడ మనస్సు ఆబ్జెక్టుకి సంబంధించిన ఎందుకు కానీ నీకు ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక వస్తువు ఉంది, ఇక్కడ మార్కెట్లో ఈ మార్కెట్లో ఎంతమంది జ్ఞానం ఉన్నారో మీరు నన్ను అడుగుతారనుకోండి, నేను కరెక్ట్ గా చెప్పేస్తాను అనుకోండి, ఆ నాన్న గారికి జ్ఞానం కానీ నేను కరెక్ట్ గా చెప్పలేనుకో, అది మార్కెట్లో ఎంత జనాభా ఉందని మీరు అడిగితే నేను కరెక్ట్గా చెప్పుదంటే నేను జ్ఞానం, నేను నాకు జ్ఞానం అన్నట్టు మీరు అనుకుంటారు. నేను తప్పు చెప్పాలనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? అజ్ఞానం ఉండాలంటారు. నేను లెక్క కరెక్ట్ గా చేశాననుకోండి నాకు జ్ఞానం ఉండాలనుకుంటారు. నేను తప్పు చేశాననుకోండి నేను అజ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానం కానీ అంటే జ్ఞానం అనేది మీకు ద్వైత బుద్ధికి కాదు, జ్ఞానం అజ్ఞానం అనేది మీకు ద్వైత బుద్ధికి సంబంధించింది. ఒక విషయాన్ని ఎక్స్పైర్ చేయడానికి కాదు, విధమైన జ్ఞానం మీ హృదయంలో ఉంది, దాన్ని ఎక్స్పైర్ చేయక్కర్లేదు. ఈరోజు నా అజ్ఞానాన్ని చదివించుకో, అది స్వయంగా అది ప్రకాశిస్తుంది, అది వ్యక్తం అవుతుంది. అది అది వ్యక్తమైనప్పుడు అదే జ్ఞానం. దాని ఆత్మ కలిసేదిగా విషయం ఉండదు. మీకు ఎప్పుడైతే ఆత్మ అనుభవంలోకి వచ్చిందో అదే జ్ఞానంగా పరిగణిస్తుంది. కానీ అది లోకానికి సంబంధించింది జ్ఞానం కాదు. లోకానికి సంబంధించిన జ్ఞానంలో విషయం ఉండాలి, ఆత్మజ్ఞానంలో విషయం లేదు. అదే స్వయంగా జ్యోతి, అది మీకు చూడండి అనుభవం. దాన్ని చూపించడానికో వెళ్తే అక్కర్లేదు, దాన్ని చూపించడానికో జ్ఞానం అక్కర్లేదు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మను తెలుసుకున్నావో అది జ్ఞానంగా పరిగణిస్తుంది. అంటే బయట బుద్ధిగా ఆత్మజ్ఞానం గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంకేదైనా తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ద్వైత సమస్య ద్వైత బుద్ధి ఆలోచించడానికి అలవాటు పడుతున్నాను, రాజకీయ విషయాలకి అలవాటు పడుతున్నాను. గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఏ కంటెంట్ చూసినా, ఏ దేశంలో చూసినా, ఎవరు పంపలోకి వెళ్ళి చూసినా, ఏముంది ఈ లోకంలో రాజకీయ విషయాలు గురించి ఏమున్నాయి? గౌతమ బుద్ధుడు అన్నారు, మీరు ఏ కంటెంట్ తెలుసుకోండి, ఏ దేశంలో తెలుసుకోండి, ఎవరు పంపలో తెలుసుకోండి, ఏముంది ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఏముంది రాజకీయ విషయాలు తప్పించి ఏముంది ఈ ప్రపంచంలో? మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి, లేదా హైదరాబాద్ వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత పెద్ద గొప్ప స్టేట్ లో ఉన్నారని మీరు అనుకుంటారు. అక్కడికి మాత్రం ఎక్కువ రావడం లేదు అప్పుడు వాళ్ళు అనుకుంటారు. కానీ మనం బాగా అనుకుంటాం ఏదో గొప్ప స్టేట్ లో ఉంటారు. ఇది మా నాకు భయం చేస్తాను, సమయం భయం చేస్తానంటే వాడికి అయ్యో నిజం అబద్ధం పాపంలో చేస్తాను ఇంకో దాంట్లో వస్తే అది ఉదయం ఇంకో ఆ సబ్జెక్ట్ ఉదయం. గొప్పవాడు చాలా గొప్పవాడు, వాడికి ఏదో కారణంగా గమనిస్తాను, వాడి జ్ఞానం వాడు అటువంటి జ్ఞానం ఇంత కృష్ణ అహంకారం మూలం తెలియకుండా అహంకారం పోదు. అహంకారంతో నువ్వు బండతనంతో కొత్త నుంచి నిలిచినట్టు నువ్వు బండతనంలో అహంకారంతో చేసిన అహంకారం పోదు. దాని సోర్స్ నీకు తెలియకుండా అహంకారం ఏ సోర్స్ లోంచి ఏ మూలంలోంచి అది వృత్తి బయలుదేరి వస్తాడో, తలంపు బయలుదేరి వస్తాడో, నీకు తలంపు లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తాను. మీకు అందరికీ తలంపులు వస్తున్నాయి, చెడు తలంపులు రావచ్చు, మంచి తలంపులు రావచ్చు, ఏ రోగం వచ్చినప్పటికీ అది లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా, నగరాత్ నుంచి వస్తుందా, హైదరాబాద్ నుంచి వస్తుందా, మీ గుండెలు ఉంటే తలంపు వస్తుంది, మీ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా, మీ లోపల నుంచి వస్తుంది, మీ లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్లేస్ మీకు తెలిసే వరకు ఈ తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఆ తలంపు ఎక్కడి నుంచి అయితే పుట్టి బయటకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తాను, మీ ఎముకల్లోంచి వస్తుందా, మీ రక్తంలోంచి వస్తుందా, మీ మాంసంలోంచి వస్తుందా, మీ ప్రాణంలోంచి వస్తుందా, మీ ప్రాణంలోంచి నేనే తలంపు వస్తే ఈ ప్రాణం పోయినట్టు నేనే తలంపు కూడా మరణిస్తాను. ఈ మాంసం నుంచి కదా నేను తలంపు వస్తే ఈ మాంసం సంచారంలో కాలు చేయనప్పుడు నేనే తలంపు కూడా కాలిపోతుంది. ఈ శరీరంలో ఏ భాగం నుంచి నేనే తలంపు వచ్చినప్పటికీ తప్పనిసరిగా ఆ సంచారంలో నేనే తలంపు కూడా కాలిపోతుంది. ఇది ఆధ్యాత్మిక జీవితం లేదా లేదు, ఇంత పుణ్యానికి పాపానికి మీ పురాణాలు పెంచండి, మీ శాస్త్రాలు పెంచండి, మనం డైరెక్ట్గా తెలుసుకుందాం. నేనే తలంపు నాకు వస్తాను, ఇది మీకు వస్తాను, నాస్తికుడికి వస్తాను, ఆస్తికుడికి వస్తాను, ఈస్టుకి వస్తాను, ఎటీస్టుకి వస్తాను, ఎగ్నాస్టిక్స్కి వస్తాను. ఈ నేనే తలంపు లేని వాడు ఎవరు లేదు. పశువు కూడా నేనే తలంపు వస్తుంది, అది నోట్లో చెప్పకపోవచ్చు, కానీ నేనే తలంపు వస్తుంది. చూడ మహాశయరా, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేదా మీకు అనేది సమస్యలు రావచ్చు. దేవుడు అనేవాడు మీ ఉదయంలో కంటే లేకపోతే నేనే తలంపు కొట్టడం కొట్టడం కొట్టడం. మీరు నాస్తికురా కాస్తికులే ఎవరైనా సమకూర్చండి, నీ నేనే దేవుడనే వాడు నిజంగా నీ హృదయంలో కనుక లేకపోతే ఈ నేను నేననే తలంపు పుట్టదు, ఈ నేను తలంపు జడంలోంచి రావటం లేదు, నీ మాంసంలోంచి రావటం లేదు, నీ రక్తంలోంచి రావటం లేదు, నీ నర్మ శక్తిలోంచి రావటం లేదు, నీ అస్థి పంజరంలోంచి రావటం లేదు, నీ బోన్స్లోంచి రావటం లేదు. అసలు హృదయం ఆధ్యాత్మిక హృదయం, అదే చైతన్యం, అది భగవంతుడు ఉన్నాడు. ఆ ఫోర్స్ నుంచి ఈ తలంపు వస్తాను కానీ నీ పొట్ట నుంచి, నీ పేరు నుంచి, నీ గుండె నుంచి, నీ ఊపిరితిత్తుల నుంచి, నీ లిపల నుంచి నేనే తలంపు రావటం లేదు. ఈ నేనే దేవుడు లేడని చెప్పేవాడు నేనని పెట్టుకునే చెప్తున్నాడు. ఈ నేనే తలంపు ఏ దేవుళ్ళలో చేతులు వస్తాడు? ఆ దేవుడు సహాయంతో అయింది. దేవుడు లేడని చెప్పేవాడు కూడా దేవుడి సహాయంతోనే చెబుతున్నాడు. నేనే ఇంకా దేవుడు లేడని చెప్పేవాడు నేను నేను పెట్టుకుని చెబుతాను, నేను నేను లేకుండా చెబుతున్నాను, నేను పెట్టుకునే చెబుతాను. ఆ నేను ఎక్కడి నుంచి వస్తాను? దేవుడి దగ్గర నుంచి వస్తాను. ఈ నూనె తలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కాశీ నుంచి రావటం లేదు, రామేశ్వరం నుంచి రావటం లేదు, ఎక్కడో నీకు ఇష్టమైన గుళ్ళు నుంచి రావటం లేదు. ఈ గుళ్ళు గోపురాలన్నీ కలిపిటారు. అయితే మన పెద్దవాళ్ళు ఏం చేశారని, ఏకాగ్రత కోసం, పవిత్రత కోసం, ఉపాసన కోసం ఈ దేవాలయాలు కట్టారు. పంచాయతీ ఆఫీసులు, స్టేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు, ఏ విధంగా అయితే మనకు అవసరము, అదే విధంగా మన మనసు ప్యూరిఫికేషన్ కోసం ఈ ఆఫీసులు కట్టినట్టు దేవాలయాలు కొట్టారు. వీటికి అవసరం ఉంది, అవసరం లేదని నేను అవసరం లేదు, కానీ అది కానీ మీకు ఇష్టమైన గుడిలోంచి నేను తలంపు వస్తాండే మీరు లోపల నుంచి మీకు పెట్టాలంటే చాలా ఇష్టం అనుకోండి, వెంకటేశ్వర స్వామి అంటే మీకు చాలా ఇష్టం అనుకోండి, ఈ నేనైన తలంపు మీకు పెట్టాలంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వస్తాండ మీ హృదయం నుంచి వస్తాను. లోపలే కనుక దీవెం లేకపోతే, లోపలే కనుక చైతన్యం లేకపోతే, లోపలే కనుక ఆత్మ లేకపోతే, లోపలే కనుక పరమాత్మ లేకపోతే, లోపలే కనుక విడుగు లేకపోతే, దేహానికి లోకానికి మనస్సుకి అతీతమైనటువంటి ఒక సత్వ వస్తువు కనుక లోపలే కనుక లేకపోతే నేను అనే తలంపు పుట్టను. ఈ ఫోర్స్, ఈ లోపల ఉన్నటువంటి ఫోర్స్ కాదండి, ఈ ఫోర్స్ మీరు తెలుసుకోండి. ఏ రోజు గురించి తర్వాత రామకృష్ణ అనుకోండి, రామకృష్ణ అనుకోండి, అది కూడా మెంటల్ మీరు రామకృష్ణ అనుకోండి, లేదా రామారామ అనుకోండి, అరుణాచల శివ అరుణాచల శివ అనుకోండి, మంచిదే. ఇది కోసం మెంటల్ యాక్టివ్, అది కూడా మనస్సుకు పరిమితమే. అయితే మీరు ఆ పేరు వల్ల, ఆ ప్రార్థన వల్ల, ఆ నామ జపం వల్ల మీ సోర్స్ని తెలుసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతూ ఆ ఎక్సెంట్ వరకు అది మంచిది. ఇప్పుడు మీరు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు, దేవుని తలపెట్టుకుంటున్నారు, మంచి జన్మలు వచ్చారు. కొన్ని ఎవరు ప్రాపంచం కూడా తలపెట్టుకుంటారు, వాళ్ళు చెడ్డ జన్మలు వస్తారు. జన్మ మీడికి వస్తాను, వాడికి వస్తాను, ఇది మీరు ఆలోచించవచ్చు. మీరు మంచి విషయాల గురించి ఆలోచిస్తుంటే మంచి జన్మలు వస్తాయి, అలాగే చెడ్డ గురించి చెడ్డ విషయాల గురించి ఆలోచిస్తుంటే చెడ్డ జన్మలు వస్తాయి. జన్మ మంచివాడికి వస్తుంది, చెడ్డవాడికి వస్తుంది. మంచి జన్మ బంగారపు సంఖ్యలు, చెడ్డ జన్మలు ఏం సంఖ్యలు ఎలాగే. కొన్ని మీకు చాలా గొప్ప జన్మ వచ్చేస్తుంది, అందులో ఏమో 20 సంవత్సరాలు ఉంటారా? మళ్ళీ జన్మ చాలా గొప్ప జన్మ వచ్చేస్తుంది కొన్ని మీకు, అందులో 20 సంవత్సరాలు ఉంటారా? అది మీకు దుఃఖం పడుతుంది కాదు. ఏమిటి ఈ దేహమనే, మీ దేహం నేననే కొలం పోనంత కాలం మీరు ఎంత గొప్ప జన్మలో తిన్నప్పటికీ దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది. అందుచేత ఈ నేను నేను అనే కలంపు. అయితే మీరు రామనామో శివనామో కృష్ణనామో చేయగా 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 మనస్సు ఒకటైనటువంటి పవిత్రత వచ్చి, మనస్సు ఒకటైనటువంటి ఏకాగ్రత వచ్చి, మనసులో ఉన్న చాపల్యం పోయి, మనసులో ఉన్న మాలిన్యం పోయి, అది నేను యొక్క మూలాన్ని తెలుసుకోవడం కోసం నామ జపం కూడా ఉపయోగపడుతుంది. నేను కాదనుకోలేదు. జనం మరణం ఎవరు? ఆత్మక భేదం. రాగం ద్వేషం ఎవరికి? నీ అహంకారానికే. ఆత్మ ఆకలి 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 దాహం ఎవరికి? నీ ప్రాణానికే. అది నీ ఆత్మ. నీ ఇష్టాలు అయిష్టాలు నీ మనస్సుకే, నీ బుద్ధికే, అది నీ ఆత్మ. ఇవన్నీ మెంటల్ ప్లేన్లో, ఫిజికల్ ప్లేన్లో, మెంటల్ కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్ వల్ల వచ్చి రాగద్వేషాలని కానీ ఆత్మ ఎక్కి సంబంధం లేదు. ఆత్మ దీనివల్ల ఏం టచ్ లేదు. ఆత్మ దీనివల్ల వీటి వల్ల భౌతిక విషయాల వల్ల అది ఏం స్పర్శం, దానివల్ల దీనివల్ల దానికి ఏం టచ్ కలగడం లేదు, దానికి ఏం స్పర్శ లేదు. అయితే ఆత్మ రుచి ఉందండి, ఆత్మను తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలని ఆ ముముక్షత్వం ఏ మనం ఎంతమంది మనందరం భక్తులని ఎంతో కొంత మనకు ఆసక్తి ఉంది, ఆధ్యాత్మిక రుచి ఉంది, ఆధ్యాత్మికమైన టేస్ట్ ఉంది, ఆ అభిలాషం ఉంది, ఆ కోరిక ఉంది. అందుకే ఈరోజు మా చేతిలో హాలం చూసి కూర్చున్నా నేను కావడం లేదు, కానీ నాకు మోక్షమే ఒకటే కావాలి అనేటువంటి మోక్షత్వం ఆత్మపట్ల జిజ్ఞాస, అతి భాష, ఆ తపన, ఆ ఆవేదన, ఆ ఆదేశం ఎవరు సౌరమాచారా? మీకు చదువు ఉందా చదువులు అనే సమస్య కాదు, మీరు పామరులా పండితులు అనే సమస్య కాదు, మీరు స్త్రీలా పురుషులు అనే సమస్య కాదు, మీరు గ్రామాల నానగ్రాముల సమస్య కాదు. మీకు నిజంగా ఆత్మ పట్లే కలిగి నష్టగా డిజైన్ ఉంటే, ఆ జిజ్ఞాస ఉంటే, ఆ తపన ఉంటే నాకు ఆత్మ కావాలి, నేను మోక్షాన్ని పొందాలి అనే కాంక్షే కనుక మీకు నిజంగా ఉంటే మోక్షం కోసం మీరు వెళ్ళక్కర్లేదు. మోక్షం వచ్చి మిమ్మల్ని భరించి మీరు చేరకపోవచ్చు. మీకు చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ ఆ కాంక్ష ఉందా, ఆ డిజైర్ ఎక్కడ ఉందా? నిజంగా ఉందా? నా అందరం భక్తమే, నాకు మోక్షమే కావాలి, నేను ఆత్మనే తెలుసుకోవాలి, నేను జ్ఞానం సంపాదించాలి, అది ఒకటే కనుక, ఆ డిజైర్ కనుక ఒకటే నిలబడితే అది తప్పనిసరిగా నేను ఆత్మ బొమ్మండి తీసుకెళ్తుంది. అంటే మీరు పండితులు, మీ పండితులు అవునా కాదా? మీకు పట్టాలు ఉన్నాయా లేదా అలా తెలుసండి. అసలు మీకు ఆ కాంక్ష, ఆత్మను తెలుసుకోవాలంటే కాంక్ష ఒకటే, ఆత్మను తెలుసుకోవాలి తపన, అది ఒకటే ఉంటే చాలు మీకు ఆత్మ దర్శనం, అది ఉండాలి. తల్లి చూసుకున్నాం, ఎవరు దేని తల్లి తల్లి తరలి తల్లి చూసుకున్నాం, మన ఇల్లు చదువుకుంటున్నాం, మన పెట్టి చదువుకున్నాం, మన ఉదయాన్ని తల్లి చూసుకున్నాం. మీ హృదయంలో ఏముందని తెలుసా? లోకంలో ఏదో ఉందని అన్వేషిస్తున్నా, మీ హృదయంలో ఏముందని నీకు తెలుసా? నీ హృదయంలో ఏముందో నీకు తెలియదు, ఎప్పటి వరకు నీకు తెలియదు. అని నీ హృదయంలో ఏదో అది తలంపులోకి వచ్చి, నీ బ్రెయిన్లో తలంపులోకి వచ్చే వరకు నీ హృదయంలో ఏదో ఉందని నీకు తెలియదు. ఇంకా నేను హృదయించేది కావాలి. నా హృదయంలో ఉన్నదే నాకు తెలియదు, ఎప్పటి వరకు అది తలంపై శిరస్సులోకి వచ్చే వరకు నా హృదయంలో ఉందే నాకు తెలియదు. సోదర మహాశయారా, అజ్ఞానానికి సమయంగా అనక రెండు ఈక్వల్, చిచ్చడి గ్రంథన అని చైతన్యానికి ఈ జడానికి ముడిపెట్టే గ్రంథి చిజ్జల గ్రంథి అంటారు. చైతన్యాన్ని జడాన్ని ముడిపెట్టే గ్రంథి దాని చిజ్జల గ్రంథి అంటారు. అది ఆపరేషన్ చేసి తొలగిస్తే ఆపరేషన్ అంటే మామూలు డాక్టర్ వచ్చేసారు, డివైన్ డాక్టర్ తీసుకున్నారు. ఆ గ్రంథిని తొలగిస్తేనే కానీ, చిజ్జల గ్రంథిని తొలగిస్తేనే కానీ మనసుని నష్టం, మనకి మనం డబ్బు నష్టం వచ్చిందనుకోండి, ఏ మనసు బాధపడుతుంది? లోకంలో ఏం జరిగినా మనం బాధపడుతాం. మనకు అనుకూలంగా జరిగితే చాలా బాగుంది అనుకుంటాం, వ్యతిరేకంగా జరిగితే బాగలేదు. ఏది బాగు ఏది బాగు మనకి అంటే కొంతమంది భక్తులు భగవంతుని అడతారు చెప్తారంటే నాకేది బాగో నాకు తెలియదు, నాకు ఏది బాగో నేను తెలియదు నేను ప్రార్థిస్తాను. ఏది మనకు మంచిదో ఏది చెడు మనకు తెలుసా? ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో మనకు తెలుసా? అజ్ఞానానికి సమయంతో అహంకారం, అహంకారం వలన అజ్ఞానం వలన ఒకటే దాని మూలాన్ని గడిగడిగా అదృష్టమవుతుంది. మీరు అహంకారం ఎప్పుడు దాని మూలం ఏంటో దాని సోర్స్ ఏంటో తెలిసినంత అదృష్టం అవుతుంది. అహంకారం యొక్క మూలం అనేది తెలియనంత కాలం మీ అహంకారం విడిచిపెట్టడు. సదరు మహంతే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు అహంకారాలు ఎవరికైనా అవోపమైంది? మన రూప దృష్టిని దాటి వెళ్ళామా లేక నామదృష్టి దాటి వెళ్ళామా? ఈ రూపనామ దృష్టే సంసారం, మనుషులు సంసారం కాదు. ఈ రూప దృష్టి సంసారం, ఈ నామదృష్టి సంసారం. ఈ రూపాన్ని దాటి ఈ నామాన్ని దాటి మనం వెళ్ళాం. రూప దృష్టిలో ఉండేవారు అహంకారం, నామదృష్టిలో ఉండేవారు అహంకారం. ఆ రూపం పొందిందా? ఎవరికైతే అహంకారం ఆరోపణ పోయింది, ఆరోపణ పొందింది వాడికి మటుకి అహంకారం యొక్క సోర్స్ తెలుస్తుంది. కానీ రూప దృష్టి ఉంట కాదు, నామదృష్టి ఉంట కాదు, వాడికి అహంకారం యొక్క మూలం తెలియదు. ఈ అహంకారం ఆరోపణకు వచ్చిందా? ఈ అహంకారం ఆరోపణకు వచ్చిందా? నా అహంకారం ఆరోపణకు వచ్చిందా? రూపాన్ని పట్టుకుంటుందా? రూపం చుట్టూ తిరుగుతుంది, నామం చుట్టూ తిరుగుతుంది, శరీరాల చుట్టూ తిరుగుతుంది. ఈ అహంకారం దాని మూలాన్ని తెలుసుకోవాలి, ఈ మనస్థ దాని మూలాన్ని తెలుసుకోవాలి. అది అరూప స్థితిలో పోయినప్పుడు కదా ఆత్మ రూప దృష్టి మనం దాటి ఇస్తూ రూప దృష్టిని దాటి వెళ్ళగలమా? నామ దృష్టి దాటి వెళ్ళగలం. నా రూపం చెప్తురు, నా నామం చెప్తురు, నేనే తిరుగుతున్నాను భక్తి పేరు మీద కూడా. వాల్మీకి మహర్షి ఒక మాట చెప్పాడు రామాయణ. ఈ ప్రపంచంలో ఉన్న మాయ అంతా కూడా అక్కడో కాస్త అక్కడో కాస్త పెడదామని పెట్టడానికి భగవంతుడు ఏం చేశాడు? డబ్బు రూపంలో పెట్టేశాడు. ఈ మాయ ఏం చేశాడంటే మార్కెట్లో కొంత, ఎడగవల్లో కొంత, మరి ఎక్కడ కొంగుల్లో కొంత, అక్కడక్కడ సర్దుపరించి. కానీ ఆ వాళ్ళు దేవుడు ఏం చేశాడట? డబ్బు రూపంలో మాయ అంతా తీసుకొచ్చి డబ్బులు పెట్టేశాడు. మీరు ఎక్కడికైనా చూడండి డబ్బు గురించి పెంచారు. ఈ డబ్బు గురించి పేచీ ప్రారంభమవుతుంది, మిగతా అడ్డుకుంటారు, మిగతా మిగతా అన్ని కల్పించుకుంటారు పేచీలు. అసలు మూల నుంచి డబ్బు గురించి ఈ పేచీ ప్రారంభమవుతుంది. ఈ మధ్య చర్చిలు బతుకుండా ఒక మాట చెప్పాడు వాల్మీకి మహర్షి. ఈ మాట చెప్పాడు ఏమని? డబ్బు మన ఋషులు చెప్పిన మాట వెంటనే కూడా మీకు చెప్తున్నాను, అది కాలాన్ని కట్టిస్తున్నాను. అంతేకాదు ఏదో రేపు న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ లాంటి దాన్ని ఋషులు చెప్పే మాటలు. అది ఎంత కాలంగా ఎన్ని వేల సంవత్సరాలు, కోట్లాది సంవత్సరాలు, యుగాలు మారిపోయినప్పటికీ అందులో ఒక పులి స్టాప్ కానీ ఒక ఖానా కానీ ఇటువంటి మార్చడానికి వీలు లేదు వారు ఋషి. ప్రపంచంలో ఉన్న మా అంతా కూడా డబ్బు రూపంలో ఉంది అని వారు మీకు చెప్పారు. ఇదే చర్చలేమని చెప్పాడు. తన అనుభవంలో చర్చ ఒక ఇంగ్లాండ్ టైమిస్ట్ చేశాడు అతను. మీ చర్చల పేరు కొంత రాజకీయ పరిజ్ఞానం వాళ్ళందరూ కూడా మీకందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం చర్చలు ఉండవు ఇవ్వలేదు మనకి, అట్లీ ఉండగా ఇచ్చారు. చర్చలు ఎప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వనండి? అట్లీ ప్రైమ్ మినిస్టర్ కూడా మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అట్లీ అది చెప్తున్నాడు భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇల్లు పెడుతున్నాను పార్లమెంట్లో, మీ చర్చలు మీ సహకారం కూడా నాకు కావాలి అని అట్లీ అడిగాడు చర్చలు. అప్పుడు అట్లీ చర్చలు చెప్పాడు, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఇండియాలో ఉండే యాజిటేటర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ అనేది నేను మన దేశం పోయి చెప్పండి. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఓటు మీద పెట్టి గంతులు ఏమి చేస్తారు కానీ వాళ్ళని ఎలా పరిపాలించగలరు ఎలా పరిపాలించుకోవాలి ఇండియన్స్ ఇంకా వాళ్ళందరూ యాజిటేటర్స్ నాట్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ చర్చలు అనమాట. అందుచేత వాళ్ళని వాళ్ళు ఎలా పరిపాలించగలరో తెలియని వాళ్ళు మీరు స్వాతంత్రం ఇస్తున్నారు అంటే నాకు ఇది ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ యాజిటేటర్స్ అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళకి తెలియదు అది ఇది అబద్ధం అనేది కూడా నేను చర్చించడం లేదు. ఈ చర్చలు చెప్పిన మాట నన్ను ఇండియాలో ఏదైనా సమస్య వస్తే దాని గురించి ఆందోళన చేయడానికి పనికొస్తారు దాన్ని అది పరిష్కరించుకోవడం ఎలా స్కిల్ వాళ్ళకి లేదు. జరసనాలు లేదని రోజు మీరు గంపలేస్తారు కానీ బియ్యం లేదని జరుగుతుంది. ఆ బియ్యం ఎలా వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి ఎందుకు రావాలి ఎక్కడ రోజు ఉంది మనకి ఇంకెంత బియ్యం అందడం లేదు అని కన్స్ట్రక్షన్ గా థింక్ చేసి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇండియా ఇవాళ నేను ఇష్టం లేక ఈ మాటలు చెప్తాను అనుకోవచ్చు. భవిష్యత్తులో ఇండియాలో వాళ్ళు వాళ్ళు ఎలా రూల్ చేసుకుంటారు నీకు ఫ్యూచర్ లో చూస్తుంది ఇండియా అని చెప్పి ఈ మాట కదండి. ఇదంతా అనుకుంటుంది మళ్ళీ ఆయాసక్తులు మనం అదే ఎందుకు ఎందుకు చెబుతానంటే వాళ్ళు మీరు చెప్పిన మాట మా ఎంత డబ్బులో ఉంది అని వాళ్ళు మీరు చెప్పిన మాట చర్చలో మాటలు చెప్పాడు. చర్చలు ఎందుకంటే తప్ప ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి కనుక బీబీసీలో ఆయన 15 నిమిషాల సబ్జెక్ట్ మీరు మాట్లాడుతున్నారు చర్చకి. ఇప్పుడు వరల్డ్లో మన రేడియో స్టేషన్ లో ఈ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ లో బీబీసీ చాలా గొప్పది. లేటెస్ట్ న్యూస్ ఏ గంట కాదంట దాని లేటెస్ట్ న్యూస్ ఇస్తాం అన్నమాట బీబీసీ. తరసరంగా ఎన్ని గంటలు అలా ట్యూన్ చేసుకుంటే మీరు బీబీసీ ట్యూన్ చేసుకుంటే ఏ గంట కాదంటే వరంగా న్యూస్ అంతా వచ్చేస్తానంటున్నారు. అలా న్యూస్ కంటే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు బీబీసీ. ఆ బీబీసీలో ఒక 15 నిమిషాలు చర్చలు మాట్లాడమని ఆహ్వానించారు సార్. అప్పుడు ఇంకా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి చెప్పారు సార్. చర్చలు ఏం చేశారు రైల్వే స్టేషన్ వెళ్ళవద్ద రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దాన్ని నడిచి వచ్చారు సార్. బస్ స్టాండ్ దగ్గర ట్యాక్సీలు ఉన్నాయి కదా 4 ట్యాక్సీలు అందులో ట్యాక్సీ వాడిని పిలిచాడు. ఎవరైనా నన్ను బీబీసీ స్టేషన్కి తీసుకెళ్ళాలి నువ్వు అని ఒక ట్యాక్సీ వాడిని పిలిచాడు. అప్పుడు ట్యాక్సీ ఏమంటే ఎవరో ఇప్పుడు చర్చలు ఇంకో అరగంటలు చర్చలు మాట్లాడతారట నేను ఇంటికి వెళ్తే రేడియో ఫ్యూన్ చేసుకోవాలి ఈ చర్చలు వాడు తగ్గించలేదు. చర్చలు ఏమో బయలుదేరాడు ఈ డ్రైవర్ ఏమంటున్నాడు వాళ్ళు అది పని అవ్వకుండా సమస్యలు చర్చలు ఏమైనా డ్రైవర్ ఏమంటున్నారు ఏమైనా ఒక అరగంటలు చర్చలు గారు మాట్లాడతారట బీబీసీలో నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ట్యూన్ చేసుకోవాలనుకుంటున్నాను మా రేడియో అంటే నేను ఇప్పుడు రానండి అన్నది మీరు చర్చలు వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేశారు చర్చలు మామూలుగా దానికి బీబీసీకి స్టేషన్ తీసుకెళ్ళడానికి 10 రూపాయలు అనుకోని మాట వస్తారు రేటు మామూలుగా ఇచ్చి రేటు వస్తుంది ట్యాక్సీ వాడికి 100 రూపాయలు తీసి ఇచ్చేసేట. చర్చలు ఏం చేశారు 100 రూపాయలు తీసి ఇచ్చేస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు మన పరీక్ష పెట్టడానికి 100 రూపాయలు తీసి ఇచ్చాడు. అప్పుడు వాడు ఏమంటే ఏమో చర్చలు కూడా నాకెంత తీసిపోతాం కదా అంటే 4 రోజులు 10 రూపాయలు దానికి చర్చలు ఏం చేశారు సర్వీడు 100 రూపాయలు తీశాడు. 100 రూపాయలు తీశాడు చేతులు పెట్టి ఏమో చర్చలు కూడా నాకెంత స్టేషన్ తీసుకోవడం కదా శపాత్ర భూమికలు మాట్లాడుతున్నారు ట్యాక్సీ డ్రైవర్ భూమికలు మాట్లాడతారు నేను మీకు ఇచ్చిన డబ్బు మాట్లాడిస్తాను నాకు చెప్పి అప్పుడు కూడా నేను చర్చలు అని చెప్పలేదు. చెప్పాలి నువ్వు కదా మాట్లాడతాంటే డ్రైవర్ చూడ నాకు నువ్వు కదా మాట్లాడతాను నువ్వు ట్యాక్సీ డ్రైవర్ నువ్వు కదా మాట్లాడతాను నేను నీకు ఇచ్చిన డబ్బు నీకు ఎప్పుడు నాతో మాట్లాడిస్తాను నాకు స్టేషన్ కదా ఇది డబ్బులు వాళ్ళు మీకు చెప్పింది ఎంత కరెక్ట్ అవుతుంది రాకుండా మన ఋషులు చెప్పిన మాటలు వాళ్ళ మీద చెప్పిన మాటలు ఎంత యాక్యురేస్ ఎంత యాక్యురేస్ అవుతుంది మ్యాథమెటికల్ యాక్యురేస్ ఎంత ఉంటుంది రాకుండా చూస్తుంది ఎంత సైంటిఫిక్ గా వాళ్ళ మీద పుక్కిడి పడాలని మీరు అనుకోవచ్చు ఎంత సైంటిఫిక్ గా వాళ్ళు చెప్పారు మీరు రావచ్చు. సోదర మహాశైలరా దాని మూలాన్ని దరి గెలిచేవా దాని మూలాన్ని దిగగలిగేవా ఎలా దిగుతావు ఎలా దిగుతా రూపదృష్టి నామదృష్టి అంటే అలాంటి ఆత్మలో రూపదృష్టి లేదు ఆత్మ రూపం అంటే నీకు స్వరూపం అరూపమే ఆత్మ అరూపం అతడు తెలియలేదు నీకు రూపదృష్టిలో నువ్వు అరూప స్థితికి ఎలా వెళ్తావు ఆత్మకి నామాలేని చిట్టుకుని ఎలా వెళ్తావు నువ్వు లోకానికి నామానికి ద్వారా కట్టాలి కట్టేసినట్టు మనం లోకానికి నామాన్ని పట్టి వెళ్ళబడి ఉన్నాం అప్పుడు నువ్వు ఎలా ఎదగలుగుతావు ఎలా దగ్గరగుతావు ఇదే రామ మహర్షి చెప్పాడు నీకే కనుక వైరాగ్యం కనుక లేకపోతే నీ మనసును తీసుకెళ్లి నీ ఉదయం చెప్తావు నీ స్వస్థత నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ నువ్వు ఎన్ని జన్మలెత్తినప్పటికీ, ఏ లోకాల్లో జన్మించినప్పటికీ నీ మనస్సును హృదయంలో నిలబెట్టగలగాలంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యమని రాయి లేకుండా ఏదైనా ఒక వస్తువు సముద్రంలోకి దింపాలంటే రాయి కట్టి దింపాలి. అదేవిధంగా వైరాగ్యం అనే రాయి నీ మనస్సు కట్టకుండా నీ యొక్క హృదయంలోకి దిగదు. అంటే ఒక మనిషి ఇప్పుడు మనుషులు చంపేసేవాడు ఏం చేస్తారండి, ఆ మనిషి ఎవరైతే మనుషులు చంపాలనుకున్నారో వాళ్ళ దగ్గర కట్టేసి నీళ్లు పడేస్తారు. వైరాగ్యం అనేది రాజు లేదు నీ మనస్తే నీ హృదయంలో ఉంటే. అంత్య పుష్పులు చెప్పండి నా మార్గం ఎవరు జీవించలే. ఇంకంటే మనకి క్రియేటర్ కాదు, క్రియేటివ్ చూపిస్తూ కృష్టి అంటే మనకు వస్తుంది కానీ కృష్టి కట్టలేదు మాట ప్రేమ. మనకి ఇంకేం కనిపిస్తుందో ప్రపంచం అంటే ఇష్టం, కానీ నీ ప్రపంచాన్ని ఎవరైతే సృష్టించారు, ఎవరైతే దీనికి క్రియేటర్, ఎవరైతే దీనికి కర్త, వారి మీద మనకు ప్రేమ తప్పు, వారిని చేరుకోవాలంటే తప్పన లేదు. ఎంతసేపు వారు సృష్టించే సృష్టి మీద మనకు మనస్సు, కానీ వారి మీద మన మనస్సు. వైరాగ్యం లేకుండా ఈ రోజులో మనకి తెలియదు, ఇది ప్యాషన్ లేకపోతే మనకు తెలియదు. ఈ వైరాగ్యం కలగడం చాలా కష్టం. పట్టణకారం ఒక సైన్స్ చెప్పారు, తమిళనాడు ఒక సైన్స్ ఉండేవారు, ఇప్పుడు కూడా మెద్రాసులో ఉండే సమాజం ఉంది, సముద్రం గుడ్డిని పట్టణకార సమాజం ఉంది. ఆయన 9 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారు జీవితం. ఆయన జీవితంలో ఆ రోజున పెద్ద వ్యాపారస్తుడు అయినా 9 కోట్ల రూపాయలు దానం కింద పంచిపెట్టాడండి పట్టణకార. ఆయన ఏమన్నారండి 9 కోట్లు దానం చేశాడు నా మనసు ఇంకా చెప్పలేదు, కొత్త మీద నాకు మనసు బాగుంది అని చివరి రోజులు భిక్ష చేసుకున్నాడు. ఆయన ఒక చెప్ప పెట్టుకుని భిక్ష చేసుకున్నాడు. చివరి ఇతను తినడానికి నామ రోజు పుట్టితే పెట్టుకోవడం, ఇతనికి ప్రాణం పోయే టైంలో ఇతను ఆలోచన ఏమొచ్చిందట, నా చెప్పేమవుతుందో, ఏంటి 9 కోట్లు దానం చేసిన మనిషి నా చెప్పేమవుతుందో, లేదా ఈ చెప్పులో అమ్మంతం కలిగి కుక్క వస్తారు రోజు అంటే నేను చచ్చిపోయి కుక్క గ్రామాలు పెడతారు అని నాకు 9 కోట్లు దానం చేసినటువంటి నేను ఆయనకు 9 కోట్లు నారాయణ అని పేరట. ఇంకేది 9 కోట్లు దానం చేశాను కాబట్టి 9 కోట్లు నారాయణ అని టైప్ ఇచ్చారు. మీరు బుద్ధుడు బుద్ధుడు అంటే ఏంటంటే పేరు కలిపి టైప్ బుద్ధుడు అంటే ఎల్లైపోయింది వాడు, మీకు జ్ఞానం కలిగింది అనుకోండి మీరు బుద్ధుడే. ఆయన పేరు బుద్ధుడే కాదు, ఆయన సిద్ధార్థుడు అంటే నేను జ్ఞానం కలగకుండా బుద్ధుడే కలిగింది అంటే నేను కాదు. రమణ మహర్షి అనుకోని మహర్షి అని కూడా కలిసిలే, ఇంకా ఆత్మను దర్శించాడు కదా కలిసి, అది పేరు కాదు. ఈ 9 కోట్లు దానం చేసినటువంటి వారికి ప్రాణ ప్రధాన తండ్రులు ఈ పట్టణకారు ఏం చెప్పాడండి, నేను 9 కోట్లు విడిచిపెట్టగలిగాను కానీ చివరికి వచ్చేది నా ప్రాణం పోయేసింది, నా మనసు ఎక్కడ ఉంది, చెప్ప మీద కుక్క మీద ఉంది, ఈ కుక్కను ఎవరు పోషిస్తాడో నాకు చెప్తే అయిపోతుంది, నా మనసు ఇదే మాట, ఈ మాటను ఎవరు కోపాన్ని ఎదుటివాడు చేతిలో పెట్టి చూపించగలరా? నీకు ఎవరికైనా ద్వేషం వస్తానంటుంది, ద్వేషాన్ని ఎవరికైనా చూపించగలరా? కామం తలం కోసంలో వస్తాం, ద్వేషం తలం కోసంలో వస్తాం, లోభం తలం కోసంలో వస్తాం, ఏది వచ్చిన తలం కోసంలోనే వస్తాం. ఈ తలంపుని విడిచిపెట్టకుండా ద్వేషం ఎలా విడిచిపెట్టగలరు, తలంపుని విడిచిపెట్టకుండా కామాన్ని ఎలా విడిచిపెట్టగలరు, తలంపుని విడిచిపెట్టకుండా కోపాన్ని ఎలా విడిచిపెట్టగలరు? రమణ మహర్షి జ్ఞానాల గురించి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పాడంట, వండరఫుల్. రమణ మహర్షి చెప్పిన నిర్వచనం వండరఫుల్, చెవులు ఉన్నవాళ్ళని శ్రద్ధగానే బుద్ధిని వాళ్ళని ఆలోచించి. అందరికీ బుద్ధి లేదని అంటే లేదు, కొంతమందికి తక్కువ బుద్ధి ఉంటుంది, కొంతమందికి ఎక్కువ బుద్ధి ఉంటుంది, బుద్ధి లేకుండా మనిషి రాదు. కొంతమందికి తక్కువ బుద్ధి ఉంటుంది, కొంతమందికి ఎక్కువ బుద్ధి ఉంటుంది, కొంతమందికి తెలుగుదారులు తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కానీ అసలు బుద్ధి లేకుండా నామజన్ రాదు, ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం కాదు ఆగ్రహం కూర్చున్నాం, రమణ మహర్షి జ్ఞానం గురించి చెప్పిన నిర్వచనం సాధనం ఆలోచించాలి. మీ సొంతం చేసుకోండి, ఆలోచించే సరిపోదు, అది మీ సొంతం చేసుకోవడం మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటేనే కానీ మీ సొంతం. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, దాన్ని సుఖంగా లేని శాంతి లేదు. ఎంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి, ఎంత డైరెక్ట్ అప్రాచ్ చూడండి, ఎంత వేదనపులు గీతంలో చూడండి. మీరు ఎవరైనా నాస్తికులు ఉండేది కాదు నాకు, మీరు ఎవరైనా దేవుడు ఏదైనా చెప్పుకోండి ఎవరైనా ఉంటే చేతి వాళ్ళు ఎవరంటే కాదని సార్. ఇక్కడ మనందరం కూర్చున్నాం, మనందరం కూర్చున్నామో మనకు తెలిసా ఎవరైనా చెప్పాలా? మనం అందరం ఇక్కడ ఉన్నామా? ఏమో దేవుడి మాట్లాడి అడిగింది నా ఎవరు మనం ఉన్నాంటే ఇక్కడ మనం అందరం. మీరు మీరే ఎవరికి అనుమానం సరిగ్గా చూసుకోండి, ఉన్నారా? అందరం ఉన్నాం కదా, ఏ అనుమానం అనుమానం ఏం లేదు కదండి, అందరం ఉన్నాం. ఇందులో ఏం సందేహం లేదు కానీ మనం స్వప్నంగా లేదు శాంతి. ప్రతి మనిషికి ఏదో దుఃఖం ఉన్నా కానీ సుఖం లేదు శాంతి కలదు. మన గారెంటర్లో సుఖంగా ఉంటాం శాంతిగా ఉంటాం కానీ మనం ఉన్నామని మనకు తెలియదు. గారె నిద్రలో డీప్ స్లీప్ లో మనం నిద్రపోతాం కదండి రోజు. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం, దాన్ని నిద్ర అంటే మీకు ఇష్టమే? నిద్ర అంటే చాలా ఇష్టం. నిద్ర పట్టబెడుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి. నాకు నిద్ర పట్టడానికి బిడ్డలు ఇవ్వండి. మీరు నిద్రలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరైనా చెప్తారండి, మీరు మీరందరూ కలిసి నిద్రలో ఎక్కడికి వెళ్తున్నారు? నాకేళ్ళు ఉంటున్నారు, నాకేళ్ళు ఉంటున్నారు, పౌరులు ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నిద్రలు నిద్రలో మీ అందరూ దేవుని దగ్గరికి వెళ్తున్నారు. మీకు తెలుసున్నా, మీకు తెలియకపోయినా దేవుని దగ్గర కైలాసానికి వెళ్ళటం లేదు, వైకుంఠానికి వెళ్ళటం లేదు, మీ కలిసి లోకాలకు మీరు వెళ్తారు. ఇప్పట్లో మీరందరూ దేవుని దగ్గరికి వెళ్తున్నారు, సుఖంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, కానీ ఉన్నామని నాకు తెలుసు. ఇద్దట్లో సుఖంగా ఉన్నాం కానీ ఉన్నామని తెలియదు లేదు. ఇప్పుడు ఉన్నామని తెలుస్తుంది కానీ సుఖం లేదు. ఇప్పుడు ఉన్నామని తెలియాలి. నిద్రలో ఎంత సుఖం అయితే మనకు ఉందో, ఎంత శాంతి అయితే ఉందో, ఎంత ప్రశాంతి అయితే అక్కడ ఉందో, ఎంత వెలుగైతే అక్కడ ఉందో, అదే జీఆర్టీ ఏమి లేదు, స్త్రీ పురుష కాదు లేదు, దేశాలు ఏమీ కల్పిస్తారు, జాగ్రత్త ఎంత కూడా కల్పించారు, విదేశీ బౌండరీస్ అన్ని కల్పించారు, పూర్వం పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు, ఎన్ని కల్పించారు, దేశాన్ని కల్పించారు, దానికి ఉపయోగపెట్టారు, ఎంత కూడా దూరం అండి అక్కడ కల్పించారు. దేశాన్ని కల్పితం, జాగ్రత్తలు కల్పితం, సిస్టర్లు కల్పిస్తుంది. మీరు నిద్దట్లో మేము భారతీయులు మీరు అనుకుంటున్నారా? లేదా అమెరికన్స్ మీరు అమెరికన్ అనుకుంటున్నారా? లేదా జపాన్ వాళ్ళు మీరు జపాన్ వాళ్ళు మీ జపాన్ వాళ్ళు నిద్దట్లో అనుకుంటున్నారా? అక్కడ జాతి భేదం లేదు, కుల భేదం లేదు, ఏమైనా రెడ్లు మేము రెడ్లు రెడ్లు అని అనుకుంటున్నారా నిద్దట్లో? దాని లేదా రాజులు మేము రాజులు మీరు రాజులు అని నిద్దట్లో అనుకుంటున్నారా? జాతి నిద్దట్లో మీకు జాతి భేదం లేదు, కుల భేదం లేదు, రంగు భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఇష్టరయ్యని జాగ్రత్త అని మేధలు ఇచ్చని ఏ భేదం లేదు. మానవుడు మనసు సృష్టించే స్ట్రగుల్స్ అక్కడ ఏం లేదు. నిద్రలో హాయిగా మీకు దేహం ఉండే సంగతి కూడా మీకు తెలియదు నిద్రలో. కానీ ముక్కు లేని మటుకు తెలుస్తే మన చెయ్యకి తీస్తే గాలి చీటి కలుగుతాం అంటే మీకు ఏం తెలియదు. ఇంకేదో గాలి రాత్రి ఆగిపోయింది అనుకుని వరదలో తీసుకుంటారు. కానీ నిద్రలో నీకు ఏమీ తెలియదు. కానీ ముక్కు బాగా నిద్రపోయాడు ముక్కు తెలిసిన మనకు చెయ్యి పెట్టడం కొద్దిగా ఒక తల నుంచి వాసింది గాలి లోపల చేస్తాను. ఇక ఆ మాటలు బుద్ధి లేదు నేను రాత్రి మెరుగు రాకనే వాళ్ళు రాత్రి. మీరు నేను బాగా నిద్రపోయి ముక్కు దగ్గర నీకు వచ్చింది అది కొంచెం గాలి లోపల కలుపుకుంటుంది. అసలు ప్రాణం అనేది ఇది కాదు, ప్రాణం అనేది ఎవరైనా కాదు. అది ఇదేంటి ముక్కు నుంచి గాలి లోపల కలుపుకుంటే బయటకు వస్తారు మీకు ప్రాణం లేదు. మనస్సుకి ప్రాణానికి మూలం నీ బ్రతక, మనస్సుకి మూలం నీ ప్రాణానికి విశ్వాస విశ్వాసాలకి మూలం నీ బ్రతక. ఈ ప్రాణం ఎక్కడం మనస్సు ఎక్కడ ఉంది మూలం? మరి ఇదేమిటండి ఈ ప్రాణం నీకు ఈ ప్రాణం కాదు గుండె హృదయంలో ఉంటే ప్రాణాన్ని కొట్టి అది సెంట్రల్ అయ్యా ఆ సెంట్రల్ బ్రీ ఆ ప్రాణం ఇక్కడ రాసు. కానీ నా తలంపులు వస్తున్నాయి, ఇది మనశ్శక్తి. ఆ మనశ్శక్తి ఎక్కడ ఉంటుంది? తలంపులో ఉంటుంది. దాని గురించి తలంపు రావటం ప్రాణ గురించి గాలి నుంచి పెట్టడం కాదు. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? అంటే మనసు కదిలితే ప్రాణం కదులుతాం, ప్రాణం కదిలితే మనసు కదులుతాం. అంటే మీరు ప్రయాణం చేసిన వాడికి మనసు కంట్రోల్ అవుతుంది, మనసు కంట్రోల్ చేసే వాడికి ఈ బ్రీదింగ్ కూడా కరెక్ట్ గా అనిపిస్తాం. ప్రాణాన్ని పట్టుకున్నావు మనసును పట్టుకున్నట్టే, మనసును పట్టుకున్నావు ప్రాణాన్ని పట్టుకున్నట్టే. అంటే నువ్వు ప్రాణాన్ని పట్టుకుంటే మనసు కొంచెం కంట్రోల్ అవుతుంది, నువ్వు మనసును కనుక కంట్రోల్ చేస్తుంటే ప్రాణం కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. కారణం ఏంటంటే రూపు కూడా నీ హృదయం లేదు. విశ్వాస విశ్వాసాలు ప్రాణ యొక్క వృత్తి, ఈ తవర్కులు మనసు యొక్క వృత్తి. నాకు నేను నేను అంటున్నాను. కృష్ణుడు కూడా గీతలో నేను నేను అన్నాడు. అయితే అంత సమానం ఏమన్నా ఏమండి? అంత సమానం ఆయన నేను కృష్ణుడు కూడా నేను నేను అన్నాడు గీతలో. మనం కూడా నేను నేను అంటున్నాను. సమానత ఆయన మనం సమానత మీకు ఫైనల్ స్టేట్కి వచ్చి నేను మీరు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చారు సబ్జెక్ట్ మీద మీకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది. మీ బ్రెయిన్ కిందగా సరిగ్గా మీకు అందితే అంత అందితే అంత ప్యూరిఫైడ్ బ్రెయిన్ అంత షార్ప్ నచ్చుకునే మీ బ్రెయిన్ ఉంది. అదేమవుతుంది? నువ్వు దేహం నేనుగా నాకు స్ఫురిస్తే బాగా అర్థం చేసుకోండి. నీ దేహం నేనుగా నాకు స్ఫురిస్తాను. నేనంటే ఎవరు? దేహం. అంతే కదండి, నేనంటే ఎవరు? ఈ దేహం. ఇప్పుడు నేను నాకు ఎలా స్ఫురిస్తాను? దేహంగా స్ఫురిస్తాను. అందుకే దేహం కలిపి నేను చనిపోతానండి. నేను ఎంత దాన్ని పక్కనండి, నేను చనిపోతానండి అంటారు. అంటే ఏంటి నేనంటే ఎవరు? దేహం. అంటే నేను దేహంగా స్ఫురిస్తాను. అయితే కృష్ణుడు చెప్పి నేనికి నేనేకి సమానం. కృష్ణుడికి ఆత్మ నేనుగా స్ఫురిస్తాను. కృష్ణుడికేమో ఆత్మ నేనుగా స్ఫురిస్తాండి అంకె తెలిసిన మనకేమో ఏంటి నిజం ఆత్మ నిజం నిజమైన ఆత్మానికి నేనుగా స్ఫురిస్తాండి అంకె దేవుడు అడిగాడు జ్ఞానం. మనకి దేహం నేనుగా దేహం నేనుగా స్ఫురిస్తాండి. అంటే దేహం మరణించినప్పుడు నేను మరణించాను అనుకుంటున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటున్నాను అంకె తెలియదు. బాహ్యంగా చూస్తే నేను నేనంటున్నాను, కృష్ణుడు నేనంటున్నాడు. అయితే కృష్ణుడు నేనప్పుడు ఆత్మ నేను కాదని స్ఫురిస్తాను. నేను నేనని చెప్పినప్పుడు దేహం నాకు నేను కలిపి నేను స్ఫురిస్తాను. మీరు ఎవరైనా కాదంటారు నేను అనేటప్పుడు మీ దేహం నేను జ్ఞాపకం దేహం చెప్తాను. మీరు ఇక్కడ రివ్యూ చేయాలి. మీరు ఎక్కడ నా తరం వీరికి జాగ్రత్తగా ఈ వృద్ధంలో కదిలిందని మీ సొంత దగ్గర తీసుకుంటున్న తర్వాత మనం పొగిడే వాళ్ళు చూస్తే మనకు సంతోషం. కానీ ఎవరైనా మనం పొగుడుతున్నారంటే సంతోషం వచ్చారు. అది అబద్ధమైన నిర్వహణ ఉంటాం మీరు ఏదైతే వెళ్తాం కదా బాబు. మీరు చాలా గొప్పవాళ్ళు మనం అంటాను కదా, మనం గొప్పవాళ్ళం కాదు నిజంగా. ఎవరైనా మీరు చాలా గొప్పవారు మనం అంటారు నిజంగా మనం గొప్పవారం కాకపోయింది నిజం. ఇది నా తెలియదు కానీ మ్యాగ్నెట్ అయితే మానసికమైన అనారోగ్యమే లేక ఇది తెలియదా? కొంతమంది నన్ను పొగలు ద్వేషించేవారు. ఇది ప్రతి వారికి ముందు ద్వేషం వచ్చేప్పుడు ద్వేషానికి పెట్టుబడి అసలు వ్యాపారం చేయడానికి పెట్టుబడి వ్యాపారాలు కానీ వ్యాపారాలు ఏదైనా చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. ఎంత మనిషిని ద్వేషించడానికి పెట్టుబడి అక్కర్లేదు, వెంటనే ద్వేషం వచ్చారు. ద్వేషం ఇంకెక్కడ తొందరగా వస్తుంది, దాని గురించి పెట్టుబడి పెట్టక్కర్లేదు, కొన్ని వస్తుంది కదా, అవి వెంటనే ద్వేషం వచ్చారు. ఇది ఒక మానవుడు వచ్చిన పెద్ద బలం. ఓ అర్జున ఓ అర్జున నీకు అసలు ఏమిటి లేదు అయ్యా, నువ్వు అనశూయుడు అందుకే నీకు ద్వేషాన్ని చెప్తున్నాను. అర్జున నీలో గొప్ప గుణం ఉంటుంది, అసలు ఏమిటి నీ గురించి? నువ్వు ఎవడవు అర్జునుడు కాదు అనశూయుడు. నువ్వు అనశూయుడు కాబట్టి నీకు ఈ చెప్తున్నాను గొప్ప బాధ్యత. భగవంతు దైవ సంపద అనే పుస్తకంలో 26 qualities ఉన్నాయి. 26 qualities మీకు ఉండక్కర్లేదు. ఒక క్వాలిటీ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు నచ్చిన క్వాలిటీ, మీరు మెచ్చిన క్వాలిటీ, మీరు ప్రేమించిన క్వాలిటీ, ఒక క్వాలిటీని తీసుకోండి, దాన్ని ఆచరించండి. మిగతా 25 qualities వచ్చి మీకు అక్కర్లేదని వచ్చాడు మిమ్మల్ని తీసుకోండి. 26 క్వాలిటీస్ అన్న 26 గుణాలే అని మీరు ఎవరు భయపడకండి. ఒక గుణం చాలు, ఒక గుణాన్ని మీరు ఆచరించండి, ఒక గుణాన్ని పట్టుకోండి, ఒక గుణాన్ని డైజెస్ట్ చేసుకోండి, అది మీ రక్తంలో మీ మాంసంలో మీ ఎముకల్లో కలుపుకోండి. మీరు ఒక గుణాన్ని మీరు 25 గుణాలు కూడా కూడా వచ్చేస్తే మీ నడుము చుట్టుకుంటే మీ మెదడు ఉంటుంది అది ఇస్తాయి మిమ్మల్ని కూడా ఇచ్చారు. మనం ద్వేషిస్తున్నారు అనుకోండి ఎవరైనా, మనం ప్రేమిస్తే మనం ఏం మనం ఎవరైనా పొగిడితే సంతోషం వస్తుంది, కానీ ద్వేషిస్తే ఏమొస్తుంది మనం రియాక్ట్ అవుతున్నాం వాళ్ళు. మరి మనకు వెంటనే వాళ్ళకి ఏమొస్తుందంటే ద్వేషం పడుతుంది. మనం ద్వేషించే వారి మీద వెంటనే ఏం పడుతుందండి, మళ్ళీ మనకు ద్వేషం పడుతుంది. మనం ద్వేషించే వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు మనం ద్వేషరహితంగా వికారరహితంగా ఉండటం నేర్చుకుంటే అది టైం. ఒకసారి ద్వేషించే వాళ్ళ మధ్యన కూడా మన టైం, ఇది ట్రైనింగ్. ఎలా ట్రైనింగ్ అంటే మనం ద్వేషించే వాళ్ళ మధ్యన మనం అంటాం, కొన్నివాళ్ళు మనం ద్వేషిస్తూ ఉంటారు, కొన్ని మంది వాళ్ళ మీద మనకి ద్వేషం పడుతుందే, ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాం వాళ్ళ మీద, లేదా వాళ్ళ మీద మనకు అసహ్యం ఏ భావం పడుతుందో, అసహ్యం వచ్చిన భావం పడుతుందో, వాళ్ళు మనకి ఏదైనా వాళ్ళు మనకి చెడ్డ రియాక్ట్ మన మనసు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని ఎలా వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు అనుకోండి, అది ఆధ్యాత్మిక దృష్టి కంటే మీకుంటే తొందరగా మీరు అంటే వాళ్ళందరూ మిమ్మల్ని ఆత్మీయత గెంచడానికి మీరు ఉపయోగపడుతున్నారు వాళ్ళకి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు మీకే కనుక ఆధ్యాత్మిక దృష్టి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారని మీకు తెలియకుండా మీ మనసును ఆత్మీయత కోరుతున్నారు. ఇదే రకంగా అంటే ద్వేషించే వాళ్ళు కూడా అవసరం ఒక రకంగా చూస్తే, ఇంకెక్కడ మనలో ఉన్న మెంటల్ స్ట్రెంగ్త్, మనలో ఉన్న మానసిక పరిపక్వత నెక్స్ట్ రంగు, మన మనసుకు రంగు తెప్పించే వాళ్ళు మనం ద్వేషించేవాళ్ళు. మన మనసుకు రంగు, మన మనసుకు రుచి, ఒకటి టేస్ట్ తెప్పించేవాళ్ళు. మనం ఏదైనా పొలకం ఉంటే, మనలో చేయుదనం ఉంటే అది బయటకు తీసేసి మనం ముగ్గేటందుకు సహాయపడేవాళ్ళు, మనం పోగేవాళ్ళు కాదు, ఒక రకంగా మనం ద్వేషించేవాళ్ళు. అయితే ఎప్పుడు మీరు మీకు అర్థమవుతుంది, మీకు ఆధ్యాత్మిక దృష్టి ఉంటే ఆ కోణంలోంచి మీరు చూస్తే ఇలా మీకు అర్థమవుతుంటే, లౌకికంగా చూస్తే వాళ్ళంతా మీరే. ఆ సమస్త దృష్టి రావటం మనిషి గారు ఒకసారి దొంగలకు వచ్చారు, దొంగలు కొట్టిన తర్వాత మర్చిపోయిన కొంతమంది భక్తులు అడిగారు, స్వామి మీకు ఎక్కడెక్కడ కొట్టారు, ఏంటి ఏ కాలం మీద కొట్టారు ఏంటి అని అడుగుతున్నారు. అవి భగవాన్ అంటున్నారు, మీరు పూజిస్తున్నారు, వాళ్ళు పూజిస్తున్నారు, మీరు పువ్వులతో పూజించారు, వాళ్ళ కర్రలతో పూజించారు. పూజ సమానమే, పూజ సమానంగానే జరిగింది. మీరు పూజించారు, వాళ్ళు పూజించారు, పూజ అనేది కామనే, అయితే మీరు పువ్వులతో పూజిస్తుంటే వాళ్ళ కర్రలతో పూజించారు. కొంతమంది ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే, మీరు ఎంతమంది మంచివాడు ఉన్నారు ఏం కాదు, ఎంత మంచివాడు ఉన్నారు మీరు ఇక్కడ కూర్చున్న ఆడియన్స్లో కూడా, మీ డివోటీస్లో కూడా ఎంత చక్కడ మంచివాడు, అందరూ మంచివాడు, నైస్ పీపుల్, ఎక్సలెంట్ పీపుల్, గుడ్ పీపుల్, ఎంత మంచివాడు. కానీ పాపం ఇందులో కొంతమందికి వాళ్ళు మంచి కళ ఉంటుంది, మనం మంచివాళ్ళు అనేది తెలుస్తుంది. మీరందరూ మంచివాళ్ళు, మీరందరూ మంచివాళ్ళు అండి, వెరీ గుడ్ పీపుల్, నైస్ పీపుల్. కానీ మంచివాళ్ళని మనం మంచివాళ్ళని అని కొంతమంది తెలుస్తుంటారు, వాళ్ళ మంచితనం వాళ్ళకి తెలుస్తుంటారు. ఇంకా కొంతమంది ఎటువంటి వాళ్ళు ఉంటారంటే, వాళ్ళకి మన చేతులు గురించి నమస్కరించాలి, వాళ్ళకి మంచితనం ఉంటుంది, వాళ్ళకి మంచితనం ఉండని సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇట్ ఇస్ ది యాంగ్ గుడ్ బిజినెస్, ఇది బియ్యాన్ని బిజినెస్. ఏది వాళ్ళకి మంచితనం ఉంటుంది, వాళ్ళకి మంచితనం ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళకి కొంత మనం చూశాను, వాళ్ళకి రోజు మనం ఉదయం లేవగానే మనసులో వాళ్ళని సార్ స్మరించి మానసిక నడిపిన వందనం చేద్దాం. వెరీ నైస్ పీపుల్, గుడ్ పీపుల్ నేను చూశాను, వాళ్ళకి తెలియదు గొప్ప మనం ఎంత మంచి వాళ్ళకే తెలియదు, మామూలుగా ఉంటారు వాళ్ళు. కానీ ఎంతో గొప్ప మంచితనం ఉంటుంది ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. కొంతమందికి మంచితనం ఉంటుంది, మంచితనం మన మంచి వాళ్ళు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కొంతమంది మంచితనం ఎటువంటిదంటే, వాళ్ళకి ఆ మంచితనం ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు.
వాళ్ళని భాషలో ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు మన భాషలో వర్ణించారు. అనుభవాన్ని అంత మాటల్లోకి తీసుకురావాలి, అనుభవం అంత భాషలోకి తింటలేదు. భాష అనేది మనిషికి పరిమితమైంది, భాష అనేది అనుభవం అనేది మనిషికి అతీతం. నేను మీకు చెప్పేది మాటల అనుభవం. నేను మీకు ఏమి చెబుతున్నాను, అనుభవాన్ని చెబుతున్నాను లేదా మాట? ఏ రమణ మహర్షి గారు చెప్పిన మాటలు, గీతలో చెప్పిన మాటలు నీకు అప్పు చెబుతున్నానా? అయితే నేను అనుభవం లేదా మీకు అనుభవం వేస్ట్. నేను చెప్పే మాటలు ఎంతో కొంత అనుభవాన్ని కలిగి మీకు ఇవ్వలేకపోతే ఈ మీటింగ్ని వేస్ట్ ఏమి కలిగి ఎన్ని చిరకపడిపోతుంది సార్. నేను చెప్పే మాటలు ఎంతో కొంత నా హృదయానికి సంబంధించినటువంటి స్ట్రగుల్, ఎంతో కొంత వేదన, ఎంతో కొంత తపన, ఎంతో కొంత రీజన్ నా స్థాపలో కనుక ఆ స్పందన, ఆ స్పందన నాకు లేకపోతే, నాలుగు స్పందన లేకపోతే మీకు ప్రతిస్పందన రాదు. మీరు ప్రతిస్పందన కలగజేయలేకపోతే ఆ పొరపాటు నాకు కానీ మీరు కాదు. గౌతమ బుద్ధుడు ఒక మాట కూడా చెప్పకుండా గౌతమ బుద్ధిని చూసిన వెంటనే జ్ఞానమైన వాడు 200 మంది ఉన్నారు. ఏం చూడకు చేసినట్టు గౌతమ బుద్ధుడు ఒక మాట కూడా చెప్పకుండా చేసులో కదా చూస్తే జ్ఞానం వచ్చిన వాడు 200 మంది ఉన్నారు. ఏం ప్యూరిటీ, ఏం పెరపెట్టే ప్యూరిటీ చూడండి. మీలో మిమ్మల్ని ఎవరైనా ద్వేషించే వాళ్ళు ఉంటే మీరు కంగారు పడకండి, వాళ్ళకి తెలియకుండా పరోక్షంగా వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఒకసారి మనం పొగిడే వాళ్ళకంటే మనం ద్వేషించే వాళ్ళ మధ్య ఉంటే మంచి మన ఆధ్యాత్మికంగా పురోగతి తరగదు. బహుశా ఈశ్వరుడు అందుకే మనం ఆ పరిస్థితుల్లో పెట్టి మనం తెచ్చి ఉంచుతాం. మనం ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ ఏ తలుపు సంగతి పట్టి నొక్కుతాడు ఈచదంటే మనసు నొక్కితే నీకు అందిన ఉల్లాసంలో కట్ట. ధ్యానం ధ్యానం అంటే ఏమిటి? మనసును నచ్చదు, మనసును నొక్కితేనే కానీ అందులో ఉన్న దుర్వాసనలు, కుయుక్తులు, ప్రపంచాలు, విశ్వాసం బయటకు తగ్గబడదు. మన ధ్యానం చేయటం అంటే మనసును నొక్కదు. నీ మనసులో ఉన్న కల్మషాన్ని, నీ మనసులో ఉన్న దాన్ని నేను బయటికి గెంటటం, దాన్ని రిమూవ్ చేయటం, ఎలిమినేట్ చేయటం అదే ధ్యానం. విరామ మహర్షి గారిని అడిగారు, ఎవరి స్వామి ధ్యానం చేయడం కోసం నేను కూర్చుంటున్నాను, కూర్చుంటే లోకంలో ఎక్కడ లేని గొడవ నేను ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు వచ్చి పడతా. సంతలో మార్కెట్ గొడవ, టెంపుల్ గొడవ, మార్కెట్ గొడవ, రొట్ట గొడవ, ఇంకో గొడవ, ఇంకో ఎక్కడ లేని గొడవ, నేను ఊహించను గొడవ, ఎక్కడ లేని గొడవ, మామూలు రావాలి ధ్యానం చేయడానికి ఇలా కూర్చుని వచ్చి మొత్తం అన్ని గొడవ వచ్చింది. గొడవ మాట అన్నారు, ఆ గొడవ నీకన్నీ లోపల నుంచి వస్తున్నాయా బయట నుంచి వస్తున్నాయని అడిగాడు. లోపల నుంచే వస్తున్నాయన్నాడు, మరి లోపల ఉన్నాయి కాబట్టి వస్తున్నాయని దానికి ఏం మరో పెద్ద ఆశ్చర్యపోతే చెబుతా ఉంటే ఎక్కడేమి గొడవ వచ్చేస్తుంది, లోపల నుంచి వస్తున్నాయి, ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి, నీకు తెలియకుండా బయటికి వెళ్ళు. ధ్యానం చేసినప్పుడు నేనున్నాను బయటకు వస్తాయి. ధ్యానం దగ్గర స్ట్రగుల్ ఒక పోరాంగ్ స్ట్రగుల్. నువ్వు ఆత్మను తెలుసుకోవడానికి ఏ సంస్కారాలు అయితే, ఏ మోసములు అయితే నీకు, ఏ యుక్తులు అయితే, ఏ కుయుక్తులు అయితే, ఏ కుతంత్రాలు అయితే, ఏ కుచేష్టలు అయితే నీకు అడ్డు వస్తున్నాయో వాటిని రిమూవ్ చేయడం కోసం ధ్యానం చేయడం ఒక ప్రయత్నం. అవి ఉన్నట్టు నీ మనసులో ఉన్నట్టు తెలిస్తేనే కానీ అది ఎలిమినేట్ చేయడానికి అవి బయటకు పోవు. ముందు డాక్టర్ గత ఏమిటో తెలియాలి, ముందు రోగం ఏమిటో తెలియాలి. రోగం ఏమిటో తెలియకుండా రోగాన్ని ఎవరు ఎలిమినేట్ చేయలేదు. రోగం ఏంటో తెలిసాదో, ఆ డయాగ్నోస్ చేశాక దానికి మందు పడతా రోగం పోతుంది, కానీ ఆ రోగం ఏంటో తెలియకుండా మందు పడతా రోగం ఇంటికి పోదు. అంతే డాక్టర్ ఇంటికి పెద్ద కష్టం ఏంటి, మందు రాసి ఒకటి డాక్టర్ కష్టం కాదు, ఆ రోగం ఏంటో నిర్ధారణ చేసి డయాగ్నోస్ చేసిన చాలా కష్టం. ఆ రోగం ఏంటో తెలిస్తే మంచి మందులు రాసి వాళ్ళు అనేక మంది డాక్టర్ ఉన్నారు, అది గొప్ప కాదు. రోగం ఏంటో నిర్ధారణ చేసిన డాక్టర్ యొక్క గ్రేట్. అంటే ముందు మీలో బలహీనతలు ఏంటి, మీరు ధ్యానం చేసేప్పుడు తెలుస్తాయి. నువ్వు కంగారు పడకు, నీ ధ్యానం చేసేప్పుడు నీ బలహీనతలు వస్తే నీకు తెలియకుండా నువ్వు 1000 జన్మల పూర్వం ఏదైనా పొరపాటు చేసావనుకో, ఆ పొరపాటు నీ హృదయంలో ఉంటుంది, అది నీ తల రూపంలో వస్తుంది, అది నీ మనసుకు తెలియకుండా
ఆ బలహీనత నువ్వు బయటికి గంటలే, నువ్వు ధ్యానం చేసేప్పుడు అది వచ్చే ఆ బలహీనత వచ్చి నీ వంకలా చూస్తూ ఉంటుంది. అప్పుడు కలిపి నువ్వు ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండి, ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ధైర్యం ఉంది ఎందుకంటే జరగకపోతుందా? ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? వీరికి నుంచి ధైర్యం పుట్టుకొస్తుంది. ఎవరైతే పండితులు వారి హృదయం నుంచి ధైర్యం పుట్టుకొస్తున్నాయి. గిరికి వాళ్ళకి ధైర్యం అపవిత్రుడికి, అపవిత్రుడికి ఏమొస్తుంది? తిరిగితనం వస్తుంది. ఏమైనా పవిత్రుడికి ఏమొస్తుంది? ధైర్యం. ధైర్యం లేకపోతే జీవితం లేదు సాధన. ఈ మధ్య ఒక వ్యక్తిని అన్నాను, కానీ మీ అబ్బాయి చాలా మంచివాడు. ఒక పెద్ద మాస్టర్ని అన్నాను, ఏమనంటే మీ అబ్బాయి చాలా మంచివాడు అండి అన్నా. నిజమని మీరు చెప్పింది అయితే మా అబ్బాయి చాలా మంచివాడు, కానీ ఒకే బలహీనత చాలా తీసు వాడు. ఈ మధ్య 4 రోజులైంది, మీ అబ్బాయి చాలా మంచివాడు అంటే అన్నాను. ఒకరి ఒకరి దగ్గర వాడు నాయుడు, వాడు నాయుడు లేదు మాత్రం ఆయనకి నాకు స్నేహం, వారి అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నారంటే నేను చెప్పింది కరెక్ట్, కానీ మీ అబ్బాయి చాలా మంచివాడు అండి అన్నాను. ఎస్ కరెక్ట్ అన్నారు, యూఆర్ కరెక్ట్, మా అబ్బాయి మంచివాడు కానీ తిరిగి అంటే వాడు జీవితంలో సైన్ అయిపోతున్నాను. కొంతమంది ఎంత తింటారు కానీ అజిత్ రోగం అడుగుతుంది ఏమి పోతుంది. మనం పొద్దున్న అడగని ఇడ్లీ తినేస్తారు, తర్వాత మాంసం అయిపోరు తింటారు, బాగా తింటారు కానీ అజిత్ రోగం ఉందనుకోండి ఇంకా మనిషికి లేని పోతుంది. అదేవిధంగా మా అబ్బాయి మంచివాడే నేను ఒప్పుకుంటున్నాను, వాడు తిరిగి వాడు అంచేది, వాడు ఏ వ్యాపారంలో కానీ ఎవరికి రాలేకపోతుంది. అంటే ధైర్యం అనేది అవసరం. నువ్వు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి పొందాలంటే ధైర్యం లేకుండా అభివృద్ధి పొందాలి. నీకు ధైర్యం లేకపోతే భౌతికంగానూ వికసించలేవు, ఆధ్యాత్మికంగా వికసించలేవు, మనసులో వికసించలేవు. అంటే ధైర్యం అనేది అది చాలా ముఖ్యం. అయితే స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలో నువ్వు పవిత్ర కష్టపడి ధనాన్ని సంపాదించుకున్నావు, ధనాన్ని ఎలా సంపాదించుకుంటాడు, అలాగే కష్టపడి నువ్వు పవిత్ర హృదయం సంపాదించుకుంటే అప్పుడు నీకు ధైర్యము ఆత్మవిశ్వాసం నీకు పుట్టుకొస్తాయి. చెప్పకాలి స్వామి వివేకానంద అన్నాడు, ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదో వాడు నాస్తికుడు. ఏమి లేదని చెప్పేవాడు నాస్తికుడు కాదు. ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదు, ఎవరికైతే ఆత్మస్థైర్యం లేదు, ఎవరికైతే ఆత్మధైర్యం లేదు వాడు నాస్తికుడు. అయితే ధైర్యం ఎలా వస్తుంది? పుస్తకాలు కలిగి వస్తుందా? పుస్తకాలు అయితే భగవద్గీతలు చదివేస్తుంది, ఇక్కడ పుస్తకాలను చదివేస్తాం, అయితే ధైర్యం వస్తుందా? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలో నుంచి వస్తుంది. అదేంటే ఎక్కడ రావు? నీ పవిత్రతను సంపాదించాలి. నువ్వు పవిత్రతను సంపాదించుకుంది నీకు తెలియకుండా నీకు గొప్ప ధైర్యం నీ హృదయం నుంచి పుట్టుకొస్తుంది. నువ్వు ఏ ఎక్స్టెంట్ వరకు, నువ్వు ఏ ఎక్స్టెంట్ వరకు పవిత్రత అవుతున్నావో ఆ ఎక్స్టెంట్ వరకు నీకు ధైర్యం వస్తుంది. ధైర్యం లేకపోతే ఇంకా భగవంతుడు చెప్పేటువంటి మనస్సును హృదయంలో నిలబెట్టుంటామని, అదే ఆత్మవిచారమని, అదే ఆత్మజ్ఞానమని, అదే ఆత్మనిష్టని, అదే ఆత్మవైభవమని ఎన్ని చెప్పారు చూశారు? ధైర్యం లేని వాడు, పిరికి వాడు మనస్సును హృదయంలో నిలబెట్టుకోవచ్చలేదు. ఏంటంటే మనస్సుకి నామరూప దృష్టి ఉంటుంది, హృదయంలో నామరూపాలు ఉండవు. నామరూప దృష్టికి అలవాటు పడిన మనస్సుని నామరూపాలు లేనిటువంటి హృదయంలో అక్కడ నిలబెట్టించాలంటే పీకితనం వచ్చేస్తుంది. అంటే స్వామి వివేకానంద ఒకసారి రామకృష్ణ పరమహంస ఇలా టచ్ చేసేటప్పుడు మొత్తం అంటే ఎన్ని స్టేజ్లో ఆయన మెచ్యూర్ అవ్వకముందు ఏమిటి నన్ను ఏది చేస్తున్నావు, నా కుటుంబం ఉంది, దేశం ఉంది, ఇదంతా వెళ్ళిపోతుంది అని నేను మాలు చేస్తున్నాను ఎందుకు అక్కడ. ఇంకేదో ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ టచ్ ఇచ్చేటప్పుడు ఇంకా మనస్సు యొక్క పరిమితులు వేరు. ఈ మనస్సును సరిగ్గా టచ్ ఆత్మ